ദിവസം കൊണ്ടുള്ളത്. ഓം നമോ നാരായണായ, ഓം നമോ നാരായണായ, നാരായണായ. ഹിന്ദുക്കൂ നാരായണ മന്ത്രം ചേസ്തൂ ഉണ്ടാകും. മന എവര നിവാസంలో ఉన్నామంటే నారాయణ నివాసంలో ఉన్నా. నారాయణ అంటే జీవుడు, ఆయన అంటే నివాసం. అంటే జీవుడికి నివాసముగా కలవాలి నారాయణుడు. అంటే మంత్రం జపించేది దాని అర్థాన్ని తెలుసుకుని జపిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. భగవంతుడే జ్ఞాన స్వరూపం. ఈశ్వరుని పొందటం అంటే జ్ఞానాన్ని పొందటం. జ్ఞాన స్వరూపుడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు సూక్ష్మాతి సూక్ష్ముడు. మనందరిలోనూ, మన అందరి హృదయాల్లోనూ అంతర్యామిగా ఉంటాడు. సమయంలో దేవుడు ఉన్నాడని హిరణ్యకశిపుడు అడిగితే ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్తే ఆ ప్రహ్లాదుడు మాట నిజం చేయడం కోసం లక్ష్మీనరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చాడు. ఇప్పుడు చేతనలో ఉన్నాడు, అచేతనలో ఉన్నాడు, ఆ గోడలో కూడా ఉన్నాడు. మీరు కూర్చున్న హాల్లో కింద నాపరాయల మీద కూడా ఉన్నాడు. చేతనలో ఉన్నాడు, అచేతనలో కూడా ఉన్నాడు. అంతటా దేవుడు ఉన్నాడంటున్నావు, ఈ స్తంభంలో ఉన్నాడా? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగితే ఉన్నాడు అన్నాడు. అతను నిజంగా ఉన్నాడు, ఎక్కడి నుంచో రాలేదు అక్కడ లక్ష్మీనరసింహస్వామి. అక్కడ దేవుడు ఉన్నాడు, ఆ స్తంభాన్ని చూపించుకుని వచ్చాడు. అంటే అక్కడ ఆల్రెడీ ఉన్నాడనమాట. అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ భగవంతుడు అంటే మన సహజ స్థితి. ఆత్మస్థితి అంటే, చైతన్య స్థితి అంటే, భగవంతుడు అంటే మన సహజ స్థితి. ఆ సహజ స్థితికి మనం దూరంగా ఉండటం వల్ల మనకు తెలియట్లేదు. మన మాటలో, మన చేతలో, మన దైనందిన జీవిత విధానంలో మనం సహజంగా లేదు. ఈశ్వరుడు మన హృదయంలో సహజంగా ఉన్నాడు, అసహజంగా లేదు. అలాగే మన ప్రవర్తనలో మనం సహజంగా ఉంటాం అనుకోండి, మన ప్రవర్తనలో మనం సహజంగా ఉంటే సహజంగా ఉండదు, మనకి సహజంగా వ్యక్తమవుతుంది. ఏ పని చేసినా సహజంగా చేయాలి, అసహజంగా చేయకూడదు. నార్మల్గా చేయాలి కానీ అబ్నార్మల్గా చేయకూడదు. ఈ లోకానికి సంబంధించిన విషయాలన్నీ వరకే స్వప్నండి. అసలు మనం పొందవలసింది ఎక్కడ ఉంది? గౌరవాలు, అగౌరవాలు, లోకానికి సంబంధించిన విషయాలు, ధనం ఉండటం, ధనం లేకపోవటం, అధికారం ఉండటం, అధికారం లేకపోవటం, మన శరీరం ఉండటం, మన శరీరం లేకపోవటం, ఇవన్నీ దేశానికి సంబంధించిన విషయాలు, లోకానికి సంబంధించిన విషయాలు. అసలు వస్తువు ఎక్కడ ఉంది? సహజంగా ఉంది, అసహజంగా లేదు, సహజంగా ఉంది. దాన్ని తెలుసుకుంటే మనం నిశ్చయం చేయిస్తాం. మృత్యుని జయించడం అంటే ఏంటి? శరీరం మరణిస్తుంది, మనకి మరణం లేదు, మనం ఉంటామన్న సంగతి సహజంగా తెలుస్తుంది. అయితే మన మాట సహజంగా ఉండాలి, తెచ్చి పెట్టుకున్నట్టు మాట్లాడకూడదు. కానీ మన చేత సహజంగా ఉండాలి. అంటే ఉచ్చేస్తున్న వస్తువు కష్టపడక్కర్లేదు, సహజంగా ఉండటం న్యాచురల్గా నార్మల్గా ఉంటుంది, వచ్చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనం మనలో దోషాలు ఉండటానికి కారణం, మన బుద్ధిలో దోషాలు ఉండటానికి కారణం రెండు గుణాల వల్ల మనకు దోషాలు ఎక్కువ అవుతాయి. ఒకటి రజోగుణం, రెండు తమోగుణం. మీరు ఏదో 10 నిమిషాలు ధ్యానం చేశామండి, 10 నిమిషాలు జపం చేశామండి, ఎవరైనా ఎక్కడంటే రజోగుణం ఉంటే ఎందుకంటే ధ్యానం జపం ఏం కలిసి రాదు. మీరు ధ్యానం చేసి జపం చేసి ఏదైనా కొంత శక్తి సంపాదించినా రజోగుణంగా జీవిస్తే మొత్తం అంతా బయటికి వెళ్ళి మీ పని మీరు శ్రద్ధగా చేసుకోండి. మీ పని విడిచిపెట్టద్దు, పని మానేస్తే జ్ఞానం రాదని నేను చాలా మీటింగ్లో చెప్తున్నాను. అలా అని చెప్తుంటే కొంతమంది కోపాలు వస్తుంది. మీకు కోపాలు రావటం నాకేమీ నష్టం లేదు, మీరు సంతోషించడం నాకేమీ లాభం లేదు, మీరు కోపాలు రావటం నాకేమీ నష్టం లేదు. మీ 10 మంది వచ్చి కూర్చున్నారు, మీరు రాపేది నాకు నష్టం లేదు, ఇక్కడ మీరు 10 మంది కూర్చుని నాకు వచ్చి లాభం లేదు. నాన్నగారు నాన్నగారు లాగా ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు నాన్నగారు కోపం వచ్చినా పర్లేదు, మీ పని మీరు విడిచిపెట్టకూడదు. అంటే పని విడిచిపెట్టేసిన భక్తి అనుకుంటే వాడికి ఏం రాదు, పని విడిచిపెట్టేస్తే జ్ఞానం రాదు, పని విడిచిపెట్టేస్తే భక్తి రాదు, పని విడిచిపెట్టేస్తే సోమర్థనం వస్తుంది. మీకు మానవ విరోధం ఇచ్చినా నేను ఇబ్బంది లేదు, నాకేమో అధికారం లేదు, కానీ మీరు బాగుపడాలి. నేను అక్కడ సబ్జెక్టు జ్ఞానమే చెప్తాను, కానీ మీకు అనుకూలంగా చెప్పే సమస్య లేదు. అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఏ లక్ష్యాలకు అనుకూలంగా అన్నది చెప్పండి. మనమందరం ప్రాక్టీస్ చేయాల్సిన విషయం అంటే కష్టపడి ధనం సంపాదించిన వాళ్ళు ధనం ఎలా సంపాదించుకుంటారు, విద్య సంపాదించుకున్న వాళ్ళు విద్య కష్టపడి చదువు సంపాదించుకుని ఎలా చదువు సంపాదించుకుంటారో, ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు, ఈ భక్తి రంగంలో ఉన్న వాళ్ళు సత్వగుణాన్ని సంపాదించుకోవాలి. ఇది ఒకటే బాగా జ్ఞాపకం పెట్టుకుని. అంటే మనం డబ్బు సంపాదించుకునే, చదువు సంపాదించుకునేది, ఎలక్షన్లో ఏదైనా అధికారం కావాలనుకున్నప్పుడు ఆ అధికారం కోసం రాత్రి పగలు ఎలా కష్టపడతారు? ఇంకా పగల రాత్రి తెలియదు, అందుకు ఎలక్షన్ నుంచి ఎలక్షన్ నడపడిన వాళ్ళకి ఇంక పగలకి రాత్రి అని కూడా తెలియదు వాళ్ళకి. సత్వగుణాన్ని అలా సంపాదించుకోవాలి. సత్వగుణాలు సంపాదించకుండా చేతిలో పైసలు లేకుండా బజార్లో ఏది వస్తువులు కొనుక్కుందాం అనుకున్నాడు ఎటువంటి వాడు. సత్వగుణం ఏమీ లేకుండా ఆ జ్ఞానం సంపాదిద్దామనుకున్నాడు అటువంటి వాడు. అంటే మనం ఏంటి, సత్వగుణం సంపాదించాలి. ఆ సత్వగుణం ఎవరితో స్నేహం చేస్తే మనకి సత్వగుణం వస్తుందో వాళ్ళతోటే చెయ్యాలి. రజోగుణం ఉన్న వాళ్ళతోటి తమోగుణం ఉన్నవాడితోటి తప్పించి తిరిగేవాడు ధన్యుడు. రజోగుణం ఉన్న వాళ్ళతోటి తమోగుణం ఉన్నవాడితోటి తప్పించి తిరగమన్నాడు వ్యామణ. అంటే అది కూడా పీచులు పెట్టుకోమంటాడు, తప్పించి తిరగమన్నాడు. టీ తాగేశాం కూర్చున్నాం అంటే హాయిగా ఉండే సత్వగుణంలో ఉన్నాం. ఇప్పుడు మన అందరం ఏమనిపిస్తుంది, మనకి సత్వగుణంలో మన రజగుణంలో ఏం తమోగుణంలో ఏం సత్వగుణంలో ఉన్నామని అనిపిస్తుంది. మాది ఇంకెక్కడ ఏమంటే ఎవరైనా మనం వచ్చి ఉద్రేకపరుస్తాం అనుకోండి, వెంటనే రజగుణం వచ్చేస్తుంది తమోగుణం. అత్తలేని కోడలు ఉత్తమరాలు, అత్తంతో నశిస్తుంది కనుక అత్తలేనట్టు నశిస్తుంది. అత్తలేని కోడలు అందరూ ఉత్తమరే, కొంతకాలం కోటరకం చేస్తే తెలుస్తుంది. అలా ఇప్పుడు మనకి సత్వగుణంలో ఉన్నామన్నా అనిపిస్తుంది. ఎవరైనా రజగుణంలో వచ్చి మాట్లాడతారనుకోండి, ఉదాహరణకి తమోగుణంగా మాట్లాడతారనుకోండి, సత్వగుణం అంతా పోతుంది. అంటే ఏంటి, సత్వగుణం సంపాదించుకోవాలి మనకి బుద్ధి ఉంది కనుక నిలబెట్టుకోలేకపోతుంది, పోషించుకోలేకపోతుంది, ప్రాక్టీస్ చేసుకోలేకపోతుంది. అటువంటి మహిళలు ఏదో నేర్చుకోవాలి నాకు ఎందుకంటే సహజం ఇవ్వలేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మామూలుగా సత్వగుణం ఉంటే మంచిది, ఆ స్నేహాలు మంచి స్నేహాలు గురించి మంచిది అనుకుంటాం, అది కరెక్టే. అంత మాత్రం చెడు ఈశ్వరుడు అనుగ్రహం మనకు రాదు. రజోగుణం ఉన్న వాళ్ళ మధ్యలో కూడా మనం సత్వగుణాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటే అప్పుడు ఈశ్వరుడు మన పట్ల దయ చూపిస్తాడు. ఇంతమంది రజోగుణం ఉన్న వాళ్ళ మధ్యను కూడా వీళ్ళు సత్వగుణం పోగొట్టుకోకుండా ఉంటున్నారు అని దేవుడు ఏం చేస్తాడంటే దయ చూపించి ఈ మాయను దారిమ్మంటాడు ఆ జీవుడికి. దేవుడు మనకి దారిస్తే ఆయన పొందగలం, కానీ లేచని వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, మనం జీవకోటి మాయ ఆయన చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది, భగవంతుడి చేతిలో ఉంది. ఈ జీవుడికి దారి అంటే ఆ మాయ దారిస్తుంది, కానీ లేకపోతే 100 జన్మల తర్వాత కూడా మనకి దారి ఇవ్వదు. అంటే మనం ఈశ్వరానుగ్రహానికి పాత్రలు అవ్వాలి. ఈశ్వరానుగ్రహానికి పాత్రలు అయితే మాయ మనకి దారిస్తుంది. మాయ ఎవరి చేతిలో ఉంది, ఈశ్వరుడి చేతిలో ఉంది. ఆయన చెప్పుకునే కానీ దారి. ఇప్పుడు చూడండి, మనం ఎవరు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, కుక్కలు ఉంటాయి. ఆ గడికి వచ్చేటికి మనం మురిగేస్తే మన మీద పడిపోతాయి. అది ఇది మన ఇస్తే తప్పుకో మనం తప్పుకోమంటే తప్పుకోలేదు ఆ కుక్క. మనం ఒకసారి మనం సీట్ పట్టుకుంటుంది, ఇబ్బంది అది చంపేస్తుంది మనల్ని ఒకసారి. మాయ కూడా కుక్కలాంటిది. ఆ యజమాని చెప్తే కుక్క ఏంటండి, మనం చెప్తే ఉండదు. అలాగే మాయ ఈశ్వరుడు చేసేవాళ్ళు కానీ తప్పుకో తప్పుకున్న కుక్క యజమాని చెప్తే ఎలా ఉంటుందో, మాయ కూడా ఈశ్వరుడు చెప్తే ఏంటి కానీ మనం చెప్తే ఉండదు. జన్మ జన్మలో తిప్పేస్తుంది. మనం అందరం ఇంకా కొంచెం మంచి వాళ్ళు, సత్వగుణం నేర్చుకుందాం అనుకుంటున్నాం, ఏదో కష్టపడుతున్నాం, ఎంతో కొంత కృషి చేస్తాం. అసలు బొచ్చుగా కృషి లేకుండా లేదు, ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం, సంపాదించుకుని మళ్ళీ పోతాం. సత్వగుణం కాపాడుకోవడానికి కూడా తెలియచేటం. అంటే సత్వగుణాన్ని కాపాడకపోతే సంపాదించుకుంటూ ఉంటాం, మళ్ళీ పోతాం. అది సత్వగుణంలో నిలబడగలగాలి. ఎవరి దగ్గర సత్వగుణం ఉన్న వాళ్ళ మధ్యలో మనకి కాదు, రజోగుణం ఉన్న వాళ్ళ దగ్గర, తమోగుణం ఉన్న వాళ్ళ దగ్గర, సత్వగుణం దగ్గర నిలబడాలి. అప్పుడు నిలబడితే అప్పుడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతాయి. ఇది ఎది సత్వగుణం ఎంతవరకు అభివృద్ధి పొందాలంటే మనకి సత్వగుణం ఉన్న వాళ్ళు స్నేహితులు జరిగితే బాగుండే తలంపు కూడా పోవాలి. అయితే ప్రారంభాన్ని బట్టి రజోగుణం ఉన్న వాళ్ళే మన స్నేహితులు దొరికే వాళ్ళ దగ్గర కూడా మనం సత్వగుణంలో ఉండగలగాలి. అప్పుడు దేవుడు దయచు పాత్ర శక్తి మనకు లేదు, ఈశ్వరుడి శక్తి. ఆయన పాదాలను ఆశ్రయించడం వల్ల మన రజగుణంలోంచి తమగుణంలోంచి విడుదల చేస్తాడు. మనోహర గోపాలుడు గోవిందుడు వాడికి పేరుండి మనసును దొంగతనం చేస్తాడటండి, మనసును అరిస్తాడటండి, మన ఇంట్లో బంగారం దొంగతనం చేయదండి, మన జన్మి దొంగతనం చేయదండి, మన దగ్గర పైసలు దొంగతనం చేయదండి, గోవిందుడు మనసును దొంగతనం చేస్తాడటండి. మనసుని దొంగతనం చేస్తుంది సాధన ఏమన్నాడు, మనసుని ఏమి ఆ మనసుని పోగొట్టుకోవడం కదా చెప్పలేదు. మనసులో ఏముంది, కామం ఉంది. మనసులో ఏముంది, కోపం ఉంది. మనసులో ఏముంది, లోభిష్టం ఉంది. మనసు గర్వం ఎక్కడుంది, శరీరంలో గర్వం లేదు. గర్వం ఎక్కడుంది, మనసులో ఉంది. చందరతనం ఎక్కడుంది, మనసులో ఉంది. ఇది పూజ జపము ధ్యానము ఇవన్నీ ఉంటుతూ ఆ మనసును బాగొట్టుకోవడానికి కదండి, మనసులో దస్త ఉంటాను. ఆ మనసును మొత్తానికి దొంగతనం చూసేస్తాడు. అతడు ఏం చేస్తాడంటే మనసుని దొంగతనం చేస్తాడు. అంటే మనస్సును దొంగతనం చేస్తే ఏమవుతుంది, మనస్సులో ఉన్న గుణాలన్నీ పోతుంది. గుణాలు ఎక్కడున్నాయి, మనసులో ఉన్నాయి. అయితే మనసు పోతే గుణాలన్నీ కూడా పోతాయి. సత్వగుణం కూడా గుణమే, కానీ సత్వగుణాన్ని ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే సత్వగుణం ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని పట్టేస్తుంది. అది కూడా గుణమే, కానీ జ్ఞానాన్ని సంపాదించి పెట్టేది మనకు పక్కన తప్పకుంటుంది. అందులో ఒక జ్ఞాని అంటే బ్రాహ్మశుద్ధిని ఎవడ పొందాడు, బ్రహ్మను ఎవడ పొందాడు, ఏ దేహాభిమానం లేని వాడు అంటే మనం దేహంతో ఏదైతే తాదాక్ష్యం పొందుతున్నామో చైతన్యం చోటి ఆత్మతో సావుడైన సత్పదార్థంతో ఎవడైతే తాదాక్ష్యం పొందుతున్నాడో వాడి నుంచి ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంది. అట ఆ శక్తి ప్రవహిస్తుంటే మా మనస్సును నిగ్రహించుకోవాలి, మా మనస్సును నిగ్రహించుకోవాలి. నీ ధ్యానంతో జపంతో సంబంధం లేకుండా నీ మనస్సు నిగ్రహించబడుతుంది. అట మీరు ప్రత్యేకంగా ప్రయత్నం చేయక్కర్లేదు, మీరు ప్రత్యేకంగా పెట్టుబడి ఏం చేసక్కర్లేదు. ఎవరైతే రియలైజేషన్ ఇక్కడ ఉందో, ఎవరైతే చైతన్యంతో ప్రాచ్యం పొందిన్నాడు వాళ్ళలోంచి శక్తి తరంగాలు, కాంతి తరంగాలు, శాంతి తరంగాలు వస్తూ ఉంటాయి, మీ మీద పనిచేస్తూ ఉంటాయి. మీ మీద పనిచేసి మీ మీద పనిచేసి మీ మనోనిగ్రహాన్ని దారి చూపిస్తుంది, మీ సత్వగుణాన్ని పెంచుతుంది. అంటే తమగుణంలో ఉన్నవాడు రజగుణం ఉన్నాడు ఎందులోకి వచ్చేస్తాడు, సత్వగుణంలోకి వచ్చేస్తాడు. ఏం చెప్తా ఆ చైతన్యం యొక్క ప్రవాహంలో, ఆ శక్తి ప్రవాహం. వారు మీ మనసును ఎలా నిగ్రహించుకోండి, అలా నిగ్రహించుకోండి, జ్ఞాని చెప్పవలసిన పని లేదని బోధ కూడా అక్కర్లేదని వారి సమక్షంలో మీ మనసు నిగ్రహించబడుతున్న ఓ జ్ఞానిలోంచి వచ్చే శక్తి తరంగాల ప్రవాహంలో గుణాలు కూడా కొట్టుకుపోతాయి. అంటే గోదావరి నదికి వరద వచ్చినప్పుడు దొంగలు ఎలా కొట్టిపోతాయో ఓ జ్ఞానిలోంచి వచ్చే శక్తి తరంగాల ప్రవాహంలో గుణాలు కూడా కొట్టుకుపోతాయి. కాన్స్టాంట్ రిమెంబర్ వారి శరీరానికి దగ్గరగా మీరు లేకపోయినా వారిని స్మరించటం వల్ల మీరు పూజ వల్ల జ్ఞాపం వల్ల జ్ఞానం వల్ల వచ్చే ప్రయోజనం అంతా స్మరణలో వచ్చేస్తుంది. మీ శరీరం అమెరికాలో ఉన్నా పర్లేదు, వారి శరీరం కైకిలీలో ఉన్నా పర్లేదు, ఒక స్మరణ సార్. ఆ జ్ఞాపకం ఏమి ఈశ్వరు యొక్క జ్ఞాపకం, జ్ఞాని యొక్క జ్ఞాపకం, సత్పురుషుడు యొక్క జ్ఞాపకం అంటే సత్పురుషులు మనం అలా జ్ఞాపకం తెచ్చుకుంటే ఓ ఒక్కసారి నిత్యం మీద నీళ్ళు వేస్తే ఉంటుందో మన మనసులో ఉన్న మంట అంతా చల్లారిపోతుంది. వారి తిరిగే వారి వైభవం ఒక జ్ఞానిని స్మరించడం వల్ల, ఈశ్వరుని స్మరించడం వల్ల ఆ స్మరణ వల్లే రజగుణం అణిగిపోతుంది. ఈశ్వరుని స్మరించడం వల్లే రజగుణం తమగుణం సహజంగా అణిగిపోతాయి. మా మనస్సు ఈ మధ్యన బాగోటలేదండి, మా మనస్సు కుదిరిగా లేదు, మా మనస్సుకి జాపల్యంగా ఉంది, మా మనస్సుకి శాంతి లేదు అని ఇలా భక్తులు అంతా ఉంటారు కదా. వారి సమక్షంలో వారు ఏమి బోధించకుండానే వారు ఎంత అత్యంతమైన శక్తి ఎంత వేగంగా వస్తున్నట్టుండి, అది శివుడిగాని మనస్సు కంట్రోల్లోకి వచ్చేస్తుంది, దానికి ఏకాగ్రత కలుగుతుంది. వారి దగ్గర నుంచి అనుగ్రహం ఎలా వస్తుందంటే ఏదో కష్టపడే అనుగ్రహం అది తేలిగ్గా న్యాచురల్ గా నార్మల్ గాలి ఇప్పుడు మనకి అంత తేలిగ్గా అందుతుందో పీల్చుకోవడానికి ఆ జ్ఞానం యొక్క అనుగ్రహం కూడా అలాగే అందుతుంది. నిజమే వారి దగ్గర ఉన్నదే అనుగ్రహం అది తప్పించి ఇంకేంటి, వారు పాపం తెచ్చుకున్న అనుగ్రహమే, చిరాయపడ్డ అనుగ్రహం, కూర్చుంటే అనుగ్రహం, నడిస్తే అనుగ్రహం, మాట్లాడితే అనుగ్రహం, మాట్లాడకపోతే అనుగ్రహం, ఏదైనా అనుగ్రహం. ఎక్కడో మీరు వైభవం ఆత్మజ్ఞానం అక్కడ దాకా వెళ్ళిపోతారు. కొంతమంది ఎంత సౌబుద్ధి ఉన్నవాళ్ళు, ఎంతమంది సౌరుడైన వాళ్ళు ఉంటారంటే కొంతమందిని చూస్తే వాళ్ళ పాదాలకు మనం వాళ్ళ ముఖాలు మనం చూడలేము, వాళ్ళ పాదాలు చూస్తే చాలు చరిస్తా ఉంది, ముఖం చూడక్కర్లేదు పాదాలు చూస్తే చాలు. ఎక్కడ ఎముకలు కనపడవు, ఎక్కడ నరాలు కనపడవు, గట్టి పదార్థం ఎక్కడా కనపడదు, శరీరం అంతా మాంసం. సౌరుడైన వాళ్ళు కూడా ఉన్నారు, అయితే మనం గుర్తించలేకపోవచ్చు, మనం గుర్తించకుండా వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఎంచేది అనుకోరు, వాళ్ళు మనలో కూడా వాళ్ళు చూసుకుంటారు. అసలు వస్తువు ఒకటే కదా, మన పదార్థం ఒకటే కదా, ఆ పదార్థమే ఇన్ని నామరూపాలుగా ఉన్నాయి, మళ్ళీ మనలో మనం గుర్తించకపోవటం ఇంతకుంటారు, అది వారి వైభవం. ఇంకేదంటే ఈ రజోగుణం తమోగుణం దగ్గర ప్రమాదం ఏంటంటే హింసా ప్రవృత్తి వచ్చేస్తుంది మనం. మీరు సత్వగుణాన్ని నేర్చుకుంటారనుకోండి, మీ ఇంట్లో ఎవరెవరిగా తిప్పిస్తారు, మిమ్మల్ని భగవంతుని తిప్పిస్తాడు. ఏంటి ఇది సత్వగుణం ఉందనుకుంటున్నారే, ఆ సత్వగుణానికి ఏమైనా బలం ఉందా, దానికి సందాసంగా నేర్చుకుంటున్నారని చూపిస్తారు. మీరు సత్వగుణం నిలకడగలేదు అనుకోండి, మీ ఇంట్లో వచ్చేది ఎవరి చేస్తే పరమేశ్వరుడు తిప్పిస్తాడు. తిప్పిస్తే మీ సత్వగుణం ఎంత ఉందో అది తెలిసిపోతుంది కదా, మళ్ళీ మీ సత్వగుణం ఆ క్షణంలో పాత్ర మీకు కూడా రజగుణం ఇచ్చేస్తారు, మాటకు మాట ఇచ్చేస్తారు. అది ఒక మాట అంటే మీరు పది మాటలు అప్పు చెప్తారు. భగవంతు ఏంటంటే ఎవరు గుడితో ఉంటాడు, అది సరిగ్గా ఉండడు, అది కనపట్టాలి కదా, కనపట్టాలి అది లోపల ఉన్నాడు, కనపట్టాలి కనపట్టాలి అంటే అందరిలో ఉన్నాడు, ఇంకా అది కనపట్టలేందుకు అందరి రూపంలో అది కనిపిస్తున్నాడు. అది ప్రత్యేక అది ఏమైనా గుడితో ఉంటాడు అంటే అది రోజు నాకు సత్వగుణం ఉందనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి తిట్టుంటాడు, ఆడు తిట్టుంటే సత్వగుణం ఒకసారి తగ్గిపోతున్నాడు, భరిస్తారు టికెట్ చెప్పే చేరిపోయి మళ్ళీ సత్వగుణం పోతున్న రజగుణంలోకి వచ్చేస్తాడు. అంటే భగవంతుడు ఎలా ఇంటికి చేస్తాడంటే ఇందులో అసలు సత్వగుణం ఉండాలేదా, ఇంటే ఎంతవరకు ఉంది, ఏ పర్సంటేజ్ వరకు ఉంది, ఒకవేళ నువ్వు ఇంకా నేర్చుకోవాల్సిందని చెప్పడం కోసం, మీకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం భగవంతుడు ఎవరిని గిలుతూ ఉంటాడు. మీ ఇంట్లో మీ అత్తగారిని గిలుతాడు పోండి, అది మీ మాందారిని గిలుతూ ఉంటాడు, అది మీ ఆడపడుచుని గిలుతాడు, అంటే సైనిక ఇచ్చించడానికి మనకి ఏం చేస్తాడంటే మనం ఇంట్లో తీసుకొచ్చి పెడతాడు ఆ శత్రువు. ఏంటో ఇంట్లో మనకి ఎంతమంది శత్రువు ఉన్నాడంటే నీ ట్రైనింగ్ కోసం తెచ్చాడని తెలియదు ఆయన పట్టుకుంటాడు దేవుని పట్టుకుంటాడు. అసలు ఈ ప్రపంచంలో మనం ఎదురు వచ్చామంటే ట్రైనింగ్ అవ్వడం కేవలం బట్ట కట్టుకోవడం అంటే అన్నీ రోజు కట్టుకున్న బట్టే ఇవాళకున్నా రేపు టెన్షన్ లేవని ఇందులోని ఇవాళ చూసిన సినిమా రేపు చూస్తుంది ఏం చేయడం లేదు. వందేడు బతుకులు ఏముంది మనకి ఏడు కన్నా రేపు టెన్షన్ ఏడు కట్టుకుని బట్టే రేపు కట్టుకుంటున్నాం. ఎందుకంటే ఏముంది వందేళ్ళు కదా రెండు వందేళ్ళు పని ఏముంది ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాయి ట్రైనింగ్ అయ్యి ట్రైనింగ్ అయ్యి ట్రైనింగ్ అయ్యి అసలు వస్తున్న పట్టుకోమని ట్రైనింగ్ అయ్యింది నిజం కాదు. ఈ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చి ట్రైనింగ్ అవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చామన్న సంగతి మర్చిపోయి ఈ మైలో పడిపోతుంది. కరెక్ట్ అండర్స్టాండింగ్ రైట్ యాటిట్యూడ్ మీరు జీవితం పట్ల సరైన దృక్పథం ఉండాలి. నా జీవితం పట్ల నాకే సరైన దృక్పథం లేనప్పుడు నా హృదయంలో నిజం నాకు తెలియబడదు. లోపల నిజంలో స్థిరపడే వరకు జ్ఞాని వెంటాడుతాడు అన్నమాట. లోపల నిజం ఉంది లోపల నిజం దాని దగ్గరికి వెళ్తూ ఉంటాం వచ్చేస్తూ ఉంటాం నిలబడలేదు. ఇంకా ప్రకృతి వాసన నిలబడినవ్వదు. అంటే అది దీనికి రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే అలవాట్లు వేగం అది వాళ్ళు మనం అలవాట్లు వేగం తగ్గించే వరకు వాళ్ళని మనం ఏం చేయడం అలవాట్లు వేగం తగ్గడానికి ఏదో వాడుకోకుండా సాధన చేయాలి లేకపోతే తగ్గడం వాడుకుండా సాధన చేస్తేనే దేవుని అనుగ్రహం కూడా వస్తుంది. ఎంత మనం కూడా బాగుపడదాం మనం కూడా అభివృద్ధిలోకి వద్దాం ఎంత కొంత కాకుంటే వాళ్ళు కూడా మనం సహకారం చేస్తే వాడు తప్పనిసరిగా అభివృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు అరుణాచలం ఉందనుకోండి ఆ కొండను మీరు స్మరిస్తున్నారనుకోండి గిరిని మీరు స్మరిస్తున్నారనుకోండి మీ దేహము రష్యాలో ఉన్నా అరుణాచలంలో ఉన్న వాళ్ళకి దాని శక్తి ఎలా పనిచేస్తుందో రష్యాలో ఉన్నా దాని శక్తి అలాగే పనిచేస్తుంది. మీ స్మరణ ముఖ్యం. దాని శక్తి దగ్గర నుంచి ఒక రకంగా దూరం ఉంటే ఒక రకంగా దాని శక్తి సమానంగానే పనిచేస్తుంది. దాని శక్తి దానికి ఆత్మకి దూరము దగ్గర ఏమీ లేదు. అంతటా ఉన్న వస్తువుకి దూరము దగ్గర ఏంటి అతి దూరంగా ఉన్నది. ఒకప్పుడు శక్తులు చెప్తాం మళ్ళీ కింద వాక్యంలో దగ్గరగా ఉన్నది. ఏంటి దూరంగా తెలుసుకున్న వాడికి దగ్గరగా ఉంది తెలియని వాడికి దూరంలో దానికి టైం అండ్ డిస్టెన్స్ లేదు. అంటే ఆ స్మరణ మీకు ఉంటే చాలు. రాముణ్ణి మీరు స్మరించడం వల్ల రాముడి కాలంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు పొందారని మీరు కూడా ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చు. అది ఇక్కడ చెప్పింది పదం. త్యాగరాజు వాళ్ళు రాముడి కాలం వాళ్ళు కాదు ఆయన స్మరించి ఆయన అర్చన చేసి ధన్యుడు అయ్యారు. సుమారు కృష్ణుడు వచ్చి 5000 సంవత్సరాలు అయింది. భూమికి కృష్ణుడు వచ్చి 5000 సంవత్సరాలు అయింది. కృష్ణుడి కాలంలో ఎలా తరించారు తర్వాత మీరాబాయి ఎలా తరించింది అలా ఇప్పుడు కూడా మీరు తరించవచ్చు ఆ స్మరణ వాళ్ళు. ఆ కృష్ణుడి దేశం ఇక్కడ ఉండక్కర్లేదు. దానికి దూరం లేదు. దానికి కాలంతో దూరంతో సంబంధం లేదు. టైంతో స్పేస్ తోటి సంబంధం లేదు. మీ స్మరణ ముఖ్యం. మీ ఆచైత ముఖ్యం. మీ హృదయం లేదు. మీ ఇష్టం ముఖ్యం. మీ ప్రేమ ముఖ్యం. ద్వేషం ఉన్న మనిషి వాళ్ళ దగ్గర ద్వేషం తప్పించి మనకి ఇంకా ఇంచెలు ఆడిపి తప్పుగా వాళ్ళ దగ్గర తప్పించేయండి. ప్రేమ ఉన్న మనిషి ప్రేమ తప్పించి వాడి ఎండించదు వాడి దగ్గర అదే ఉంది కాబట్టి అదే ఇస్తాడు. మీరు ఆ కృష్ణుడితోటి రాముడితోటి అవసర పురుషులతో నరసింహస్వామి చోటి లేకపోతే రామకృష్ణుడితోటి మరొకరితోటి మరొకరితోటి మానసిక అనుబంధం మనుషుల కాంటాక్ట్ మానసిక సంబంధం ఇప్పుడున్నప్పుడు కూడా మీరు పవిత్రులు అవుతారు తరిస్తారు పునీతులు అవుతారు. ద్వేషం ఉండాలని ద్వేషం లేదు మనందరికీ వేరుబుద్ధి ఉందా లేదా వేరుబుద్ధి కారణం వేరుబుద్ధి పాపానికి కారణం పాపం వల్ల వేరుబుద్ధి వచ్చింది మనకు బుద్ధులను దోషం వల్ల వేరే బుద్ధి వచ్చింది బుద్ధులను దోషాలు పోతుంది కానీ వేరే బుద్ధి నశించదు. వేరే బుద్ధి నశిస్తుంది కనుక ఏకంగా ఉన్న సద్వస్తం మనకి తెలియదు. ఏసు క్రీస్తు చెప్పిన మాట ఏకవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోపగించుకుంటే మీరు కూడా కోపగించుకుంటారు. ఏకవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూసి అసూపడతారు మీరు కూడా అసూపడతారు.
ఎవరైనా మనం చూసి కోపగించుకుంటే ఆయన చూసి మనం కోప చేసినా సామాన్య మామూలు చేసి పని మీలో భక్తులు అనుకునే భక్తి అనేది విశేషం ఏమిటి బైబిల్ యేసు ఇంకొక ఆలోచన వేరు ఉద్రేకం వేరు ఉద్రేకంలో మాట్లాడే ఆలోచన అనుకోవద్దు. మనం ఆలోచన వేరు ఉద్రేకం వేరు. మేము ఉద్రేకంలో మాట్లాడినప్పుడు పొరపాటు మాట వస్తున్నాం. ఆలోచనలో మాట్లాడినప్పుడు ఒక పొరపాటు మాట్లాడడం మనం నేటం కదా పర్ఫెక్ట్గా ఇస్తున్నాం ప్రతి మాట ఆ చెప్పిన మాట ఇప్పుడు ఎంత రోజునో 1000 సంవత్సరాల తర్వాత పరిశీలించిన మాట అంతే లేదు. నాకేదో సత్వగుణం ఉంది నాకేదో సత్వగుణం ఉందనుకో పూర్వ రజోగుణం ఉన్నవాడు 100 మంది ఉన్నారనుకో వాళ్ళ మధ్యలో కూడా ఈ సత్వగుణాన్ని నిలబెట్టుకోవాలి. అదేవిధంగా సత్వగుణం ఇంట్లో ఒంటరిగా కూర్చి అయినది ఆ కొండని మీరు స్మరణ చేసుకుంటున్నారు అనుకోండి అది కూడా సత్సంగం. అంచేది మీ స్మరణ కూడా సత్సంగం. ఇంకేసారి మీకు మానసిక అనుబంధం వస్తుంది. ఆ మానసిక అనుబంధం వల్లే మీ మనసు పవిత్రత అవుతారు మీ మనసుకు పవిత్రత వస్తుంది అది కూడా సత్సంగం. రోజు చదువు యొక్క విలువ తెలిస్తే చదువుకోవాలని ఉంటుంది మనకు దాని విలువ తెలియని చదువుకోవాలని ఉంటుంది. సత్పురుషు యొక్క విలువ తెలిస్తే వాడితో సహవాసం చేయాలని ఉంటుంది. సత్పురుషు యొక్క విలువ తెలియనప్పుడు వాడి సహవాసం మనకి చెయ్యాలని ఉంటుంది.
బహు చంటిపిల్లలు పెట్టుకొని మీరు బంగారం లేదండి ఇలా చూస్తారు ఇలా పడేస్తారు బిస్కెట్ తినండి బాగా పుచ్చుకుంటారు ఉంచడారు బంగారం మనకు తెలియదు బిస్కెట్ ఉండేది తెలుసు మనం కూడా అసలు మన ప్రాపంచిక విషయాలతో సంబంధం పెరుగుతుంది ప్రాపంచిక విషయాలంటే దేహవాసన లోకవాసన శాస్త్రవాసన పూర్వ భగవాన్ ఏం చేస్తున్నారు భగవంతుని స్మరించుకోండి దేవుని స్మరించుకోండి అవతార పురుషులను స్మరించుకోండి అని చెప్తున్నారు చెప్పి సద్భావస్థితిని పొందమని చెబుతున్నారు సద్భావస్థితి అంటే ఏంటంటే మంత్రులు మాట్లాడుకుంటారో మంత్రులు చేస్తుంటారో కానీ ఎక్కడికి తీసుకురావాలి గురువు తెలుస్తుంది అంటే తాను ఏ వస్తువుని అయితే పొందాడో ఆ వస్తువుని పొందే వరకు వెంటాడుతుంటాడు ఈ జన్మలో కాదు ప్రతి జన్మలో మనం భావన చేస్తాం ధర్మ ఇస్తే భావన చేస్తాం ఎందుకు భావన చేయమంటున్నాడు కదా స్మరించమంటాడు భావన చేయమంటున్నాడు భావన చేస్తాం భావన చేస్తాం భావన చేస్తాం కానీ అందులో కూడా ద్వైతం ఉంది అందులో కూడా ద్వైతం ఉంది భావన చేసి భావన చేసి భావన చేస్తుంటే అంటే భగవంతుని భావన చేయగా భగవంతుని చింతన చేయగా ఈ వాసన మూడిపోతాయి ఏమి లోకవాసన శాస్త్రవాసన దేహవాసన మూడిపోతాయి భగవంతుని స్మరణ చేయగా మనకి విశ్వవాసనలు పోతాయి ఏం పోతాయి విశ్వవాసనలు పోతాయి ఎవరిని భగవంతుని చింతించగా తర్వాత విశ్వవాసన పోయిన తర్వాత ఏం చేస్తున్నట్టండి తర్వాత భగవంతుని చింతన కూడా పోతున్నట్టు చూడండి అది సద్భావస్థితి చెప్పండి అంటే భగవంతుని నాకంటే వేరుగా ఉన్నాడు సెపరేట్ ఉన్నాడని ఆ వేరు విద్య పోతున్నట్టు మీరు సద్భావస్థితి చెప్పండి ఆ స్థితి అనుభవం తెచ్చుకోవాలి కానీ నోటి మాట్లాడుతూ చెప్పలేము అది అనుభవం ఎక్కువ దేవుడు చింతించుకోవడం మిగతాన్ని పోతాయి సరే దేవుడు కూడా ఒక చింతనే నేను వేరు దేవుడు వేరే ఇక్కడ దేవబుద్ధి ఉంది దేవుడు కూడా చింతనే ఆ కన్నా ఆ చింతన కూడా పోతున్నాడు నేను దేవుడు ఉన్నాడనే తలంపు ఆ దేవుడు ఉన్నాడనే తలంపు దేవుడికి సంబంధించిన చింతన పోయిన తర్వాత అప్పుడు నీకు సద్భావస్థితి కలుగుతుంది అయ్యా అప్పుడు నీకు అమృతుడు అప్పుడు నువ్వు అమృతుడు అవుతావు డబ్బు సంపాదించడం చేతికి చదువుకోవడం చేతికి మంచితనం సంపాదించడం చాలా కష్టం ఇంకా మంచితనం వల్లే నీకు జ్ఞానం వస్తుంది కానీ డబ్బు వల్ల చదువు వల్ల కాదు ఈ మంచితనమే పరిణామాలు ఆత్మజ్ఞానంగా మారు దైవాన్ని చింతించగా ఆ చింతన ఏం చేస్తున్నట్టు దేహవాసన తీసేస్తుంది పరివాస వాసన తీసేస్తుంది కొంతమంది పిచ్చడు ఉంటారు కొంతమంది అందరూ మనం మంచివాడుగా చెప్పుకోవాలనుకుంటారు అదే పిచ్చతనం మీరు మంచిగా ఉండండి మంచిగా చెప్పుకోవాలని మళ్ళీ గుర్తిస్తుంది మిమ్మల్ని అందరూ మంచివాళ్ళనుకోవాలనుకుంటే అది పిచ్చడు మీరు మనసులో అనుకుని పిచ్చోడండి మిమ్మల్ని అందరూ మిమ్మల్ని మంచివాళ్ళనుకోవాలండి అంటారు మీరు మంచిగా ఉండండి ఇతరులు మిమ్మల్ని మంచివాళ్ళనుకోవాలనుకుంటే మీకు ఏదో పెద్ద హాస్పిటల్లో మీరు ఏదో దగ్గరికి వస్తున్నాయని అంటారు గాంధీ గారిని మంచివాళ్ళంటున్నారా ఎముకలు కూడా బజార్లో పెట్టి దేశానికి సేవ చేశాడు అహంకారం నమ్మకారం విడిచిపెట్టి ఎన్నో అవమానాలు పొంది దేశానికి సేవ చేశాడు అటువంటి జాతి పితని ఆయన జాతి పిత కాదు జాతి పేతని రాశారు కవిత్వం నేను నిశ్చలంగా ఉన్నాడు నిర్మలంగా ఉన్నాడు అంటే అందరి చేత మనం ఏదో మంచిగా ఉన్నాం అందరూ మనం మంచి వాళ్ళ కింద చెప్పుకోవాలంటే వాడు చిత్తాస్పత్రి వెళ్తానని లడువుగా ఉన్నాడని అర్థం అందరూ మిమ్మల్ని మంచి వాళ్ళ కింద చెప్పుకోవాలనుకోవద్దు లోకవాసన ఆ లోకవాసన పోవడానికే దయచేసింటుంది కొన్ని దయ్యానికి ఉంటుంటారా బుద్ధి కూడా కొన్నికాలంలో పాపలు ఎప్పుడు సద్భావస్థితి వచ్చారు అంటే ఆత్మస్థితి అందుకున్నాక లోపల చైతన్య స్థితి ఏదో ఊరికే ఉన్నట్టున్నారు కదా ఆ ఊరికి అందుకున్నాక ఆ దైవ చింతన కూడా మీకు దైవాన్ని చింతించాలి దైవం మనకంటే వేరుగా ఉన్నారని ఆ భేద బుద్ధి ఆ సపరేట్నెస్ పోదు అని పెదల చేత మన అందరం గౌరవం పొందాలని తెచ్చండి ఇప్పుడు మీ గ్రామం ఉందంటే ఊరికే ఉదాహరణ చెప్తున్నాను మీ గ్రామానికి 100 పనులు మీరు ఉపకారాలు చేయండి 100 ఉపకారాలు చేయండి రేపు ఎలక్షన్ అనగా వాడితో సారా సిస్టమ్ మీరు 100 రూపాయలు అదొకటాడు వాడు మీకు ఓటింది ఇళ్ళ గౌరవాలు మనకి ఎందుకండి ఇంకా కొంతమంది మనకి ఎలా ఉంటారండి 99 ఉపకారాలు చేసి 100 ఉపకారం మనం చేయబోతే వాడికి మనం ఉండదు ఈ 99 ఉపకారాలు మర్చిపోతాడు మనం ఏం డిస్టర్బ్ చేస్తాం ఈ జనం చేత మనం గౌరవాలు ఎన్నాళ్ళు పొందుతాము వాళ్ళు మనం గౌరవించాలనుకో మనం క్రిస్టియన్ ఎందుకంటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతాం మనకి కొంతమంది ఒక కొంతమంది 4 కూర్చుంటారు ఒక ఇంట్లో ఒకళ్ళు అనుకోవడానికి కూడా మ్యాచ్ వేసుకుని వెళ్ళిపోతారు బయటకు అది సత్సంగం దానికి ఇప్పుడు కొత్తగా ఏం పేరు పెట్టారంటే సత్సంగాన్ని పేరు పెట్టారు దాన్ని లంచ్ లేదు డిన్నర్ లేదంట మరి మీరు కూర్చోవడం వీళ్ళు అలంకారానికి ఆయన మ్యాచ్ అవుతుంది వాళ్ళ అలంకారానికి వీళ్ళు మ్యాచ్ అవుతుంది ఒక గంట సేపు కూర్చొని వెళ్ళిపోతాం సత్సంగం అయితే ఏమి పోగొట్టుకోవాలని మనం ఎదుర్కొన్నా దాన్ని పెంచుకుంటేనే సత్సంగా లభించండి, సమావేశాలు ఎందుకు సదరేస్తారు. ఒక సందర్భంలో రమణ మహర్షి గారు మాట గారే మిగతమంట, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరు ఎలా బాగుంటే మీ సాధన నేను చెప్పినట్టు మీరు చేస్తున్నది, మీకు సాధన ఎలా బాగుంటే అలా చేసుకోండి. అహంకారం పూర్తిగా మానసిని అయ్యే వరకు మీ సాధన విడిచిపెట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, నా మాట మీరు వినాలని ఏం లేదని. అహంకారం సర్వనాశనం అయ్యే వరకు, మామూలు నాశనం కాదు, సర్వనాశనం అయ్యే వరకు ప్రయత్నం చేస్తున్నాడు, ఆ ప్రయత్నం నేను చెప్పినట్టు చేస్తలేదు, మీ ఇష్టం చేసుకున్నాను. మామూలుగా నాశనం అవసరం కాదు, సర్వనాశనం అయ్యే వరకు మీరు సాధన చేయవలసింది, ఆ సాధన నేను చెప్పినట్టు మనం చేయమంటాం, మీ ఇష్టంతో చేసుకుంటాం. ఎందుకంటే మీ అహంకారానికి నేను నాకైతే, మీ అహంకారానికి నేను నాకు ఎంచుకుని దేన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను, దానికి ఎంచుకుని ఫుడ్ సప్లై ఆ బ్రహ్మాండంలో వచ్చే వరకు ప్రిసరంటైన అహంకారం ఉంటుంది. ఆ బ్రహ్మాండం వచ్చే వరకు ప్రిసరంటైన అహంకారం ఉంటుంది. ఆ బ్రహ్మాండం కలిగితేనే ప్రిసరంటైన అహంకారం కూడా పోదు. అంటే ఒకళ్ళ అహంకారానికి ఇంకొక వాళ్ళ అహంకారం మేత పెట్టుకోకూడదు, వాళ్ళు చెరగొట్టి చెరగొట్టినట్టు అవుతుంది, వాళ్ళు బాగు చేసినట్టు మీరు అనుకుంటారు, చెరగొట్టినట్టు అవుతున్నారు, మేత అలా మేత వేసుకోకండి. రామకృష్ణ గారు ఎవరైనా ఆహ్వానిస్తే ఉండేవారు, ఎవరైనా ఆహ్వానిస్తే ఉండేవారు, ఊరి వారికి ఊరు పెద్దవారండి, ఈ గ్రామానికి ఊరే ధనవంతులు, ఎందుకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరు లేరు, మీరు ఉపనిషత్తులు కూడా భాష్యాలు రాశారు, మీరు మీరు పెద్ద పేరు, మీ ప్రాంతంలో మీరు పెద్ద పేరుంది అని ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళ గురించి అక్కడ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ గురించి రామకృష్ణ ప్రభుత్వం చెప్పేవారు, ఆయన ఉండేవారు, మొదలైన వాళ్ళు చాలా గొప్పవారు. నేను కాదంటానంటే తోట తగలేదు కదా అని వారు, తోకంటే లోకవాసం లోకలు అంటారని గొప్పవాళ్ళని చెప్పుకోవాలని బుద్ధి అక్కడ పాలేదు, వాడు తోక తగలేదు రా, వాడికి ఎంత డబ్బు ఉంటే ఎంత నిద్ది ఉంటే అని తోక తగలేదు. నువ్వు చెప్పిందంటే అయితే వాడికి డబ్బు ఉంది, చదువు ఉంది, అధికారం ఉంది, నువ్వు చెప్పింది నేను కాదంటే తోక తగలేదు కదా, అంటే లోకవాసులు పాలేవు కదా, అంటే లోకవాసులు తెలిపేటా వాడు కలిగించేది. నువ్వు లోకవాసనేదేమో వాడికి డబ్బు అంచేయలేదు, వాడికన్నా చదువు అంచేయలేదు, ఆ యువకాన్ని దగ్గర కూర్చోబెట్టి ధైర్యం ఇచ్చేవాడు. నేను అరే నువ్వు ఎవరైనా నువ్వు చిచ్చారనుకో మళ్ళీ ఏం చెప్తాను, ఆయన కలిపి చిచ్చేస్తానండి అని కూడా అంటే ఇది సర్వాడే టైమింగ్ ఇచ్చారు డబ్బులు గుర్తుపెట్టుకున్నాను. అంటే భవిష్యత్తులో అతను పెద్దవాడు అవ్వబోతున్నాడు, భవిష్యత్తులో అతను పెద్దవాడు అవ్వబోతున్నాడు. ఆ ప్రేమ, ఆ ప్రేమను మాత్రం మర్చిపోకూడదు. ఆత్మ ఒక పని గురువుకున్న ప్రేమ తల్లిదండ్రులకు ఉండదండి, గురువుకున్న ప్రేమ తల్లిదండ్రులకు ఉండదండి, తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం అంటుంది, గురువు ప్రేమలో స్వార్థం. నరేంద్రుడు డబ్బు గుర్తుపెట్టుకుని వెళ్ళాడు, ఎవరైనా నేను తిరగారంటే మళ్ళీ మళ్ళీ వాణి పని అసలాడు బండడు, ఆయన పత్రి పత్తిచ్చేస్తాను అలా అలా కూర్చుంటే నీకు రజోగుణం పెరిగిపోతుంది. నువ్వు చెప్పగల శిక్షణ మాట లేదని అలా చెప్పితే నీకు రజోగుణం అంటే శిష్యుడికి నీ భవిష్యత్తులో ఆయన తీర్చవబోతున్నాడు అని ప్రైవేట్ అవ్వటం కోసం అలా చెప్పుకోడు. మంచి పరమాచార్యకి ఆయన 13వ సంవత్సరంలో సన్యాసం తెచ్చుకున్నారు, ఆయనకి 13వ సంవత్సరం అంటే చిన్నతనం కదా, ఆయనకి గురువులు పెద్ద పెద్ద గురువులు పెట్టి చదువు చెప్పించేవారు. పరమాచార్యం వయసులో పెద్దవాళ్ళు, చదువులో పెద్దవాళ్ళు, లోకానికి సంబంధించిన కీర్తులు పెద్దవాళ్ళు, చదువులు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారు, రెండు గంటలు కష్టపడి చదువు చెప్పి 13 సంవత్సరాల వారి పాదాలకు నమస్కారం పెట్టి పెంచుకోవాలి. వీళ్ళు గురువు ఏమో శిష్యుడి మీద నమస్కారం పెట్టారు, వీళ్ళు 10 రోజులు చూశాడు ఈ వర్షం బాగలేదు అనుకున్నాడు, ఎవరు పరమేశ్వర అనుకున్నాడు, ఏంటో మనకి ఇబ్బందిగా ఉంది, ఎవరు రోజు పెట్టారంటే గురి పెట్టి రోజు మనం చదువు చేయడం కష్టపెట్టి మన పాదాలు ఆయన నమస్కారం పెట్టాను మన గురువు వాళ్ళు. సరే అడిగారు ఎవరు మీరు చూపించి నా పాదాలకు నమస్కారం పెట్టద్దు, మీరు నాకు చదువు చెప్పి నాకు నమస్కారం పెట్టండి, అది కదా మీ గురించి పెట్టినది, భవిష్యత్తులో నేను పెద్ద గురువు అవ్వబోతున్నాం, నేను చిన్నప్పుడు పెద్ద పెద్ద ఆచార్యులు చేతనే నమస్కారం పెట్టించుకున్నాను, ఎంత డైరెక్ట్గా ఉండాలి సమయం మీకు శిక్షణ పెట్టారు, మీరు మీకు నమస్కారం పెట్టండి, మీకు ట్రైనింగ్ అనుకో అన్నారు వాళ్ళు గురువులు. అంటే ఇది నీ జాగ్రత్త కాసి నమస్కారం పెడతాను, ఏంటంటే మహాపండితులతో వచ్చి పాదాలకు నమస్కారం పెట్టించుకున్నాను, ఎంత జాగ్రత్తగా ఉండాలి సమా అని మీకు తెలియటం కోసం పెడతాను ఈ నమస్కారాలు. నువ్వు కూడా నేను చెప్పి చదువులో భాగం, మీకు నీకు శబ్దానికి అర్థం తెలిస్తే సరిపోదు, మీకు పెద్దవాళ్ళతో గౌరవాలు పొందుతున్నాను, మళ్ళీ జాగ్రత్తగా నియమించాలి సమాన్ మీకు నేర్పడం కోసం నమస్కారాలు. వాసన ఎక్కడ ఉంటుంది, మనసులో ఉంటుంది, వాసన ఎక్కడ ఉంటుంది, మనసులో ఉంటుంది. మన శరీరం చనిపోయినప్పుడు శరీరం కాలిపోతుంది కానీ మనసు కాదు, వాసన కాదు. మన శరీరం కాలి బూడిద అయిపోతుంది కానీ వాసన బూడిదవదు. చాలా మంది మాకు శాంతిగా లేదు, మాకు శాంతిగా లేదని ఇంటికారు అంటుంటారు, వాసన కాదు. మరి చాలా మంది అంటే మాకు మనస్సు కుదిరిగా లేదు, శాంతిగా లేదు, ఎక్కడ చూసి ఇది అడుగుతూ ఉంటారు. కారణం లోపల వాసన. ఈ మధ్యన డాక్టర్ గారు అంటున్నారు, పేషెంట్లు అజ్ఞానమైన కారణంలో మేము ధనవంతులవుతాం. మా హాస్పిటల్ 100 మంది వచ్చారనుకోండి, 100 మంది 70 మందికి రోగాలు ఉంటాయి, 30 మందికి రోగాలు ఉంటాయి. అది మీకు రోగాలు లేదని చూడడానికి 100 రూపాయలు ఫీజు తీసుకుంటాం. అంటే ఈ ప్రజల్లో ఉన్న అజ్ఞానం మేము ధనవంతులవుతాం కారణం. అంటే నువ్వు సత్పురుషులు సర్వవాసం వల్ల హోలీ కంపెనీ వల్ల ధనవంతం నీ ప్రయత్నం అక్కర్లేకుండా, అంటే తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభం, 10 రోజులు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తీసేస్తూ ఉంటారు. అంటే నీకు సత్పురుషుల సర్వవాసం అనేది నీ పెట్టుబడితో సంబంధం లేకుండా, నీ సాధన తోటి పెద్ద పని లేకుండా, నీ మనసులో ఉన్న వాసన అంశం ఉంటే కించిత్తు కొంచెం చేస్తూ సరిపోదు. భగవాన్ ఒక మాట అద్భుతంగా చెప్పాడండి, జీవుడికి శరీరం వచ్చినప్పుడు జీవుడికి శరీరం తయారవుతుంటుందండి, జీవుడికి శరీరం తయారవుతుంటుందండి. ఆ శరీరం తయారయ్యేప్పుడు ఈ భూమి మీద ఎంతకాలం ఉండాలి, ఆ శరీరం ద్వారా ఏ పని జరగాలి, ఆ శరీరం ఎప్పుడు చనిపోవాలని ఈ శరీరం తయారయ్యేప్పుడు నిర్ణయం చేస్తున్నట్టు భగవంతుడు. జీవుడికి శరీరం తయారవుతుంది, ఆ జీవుడికి శరీరం తయారయ్యేప్పుడు నిర్ణయిస్తాడు ఆ శరీరం భూమి మీద ఎంతకాలం ఉండాలి, ఆ శరీరం ద్వారా ఏం పని జరగాలి. ఆ పని అయిపోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసేస్తాడు, అసలు తీసేటంటే శరీరాన్ని చావు వచ్చేస్తుంది. ఆ శరీరం తయారయ్యేప్పుడు నిర్ణయించబడుతుంది. ఇంకా 4 రోజుల నుంచి బాగున్నా మీకు అనిపిస్తున్నాను కదండి, 4 రోజులు బాగు 4 క్షణాలు ఉన్నాను కదా, 4 క్షణాలు ఒక 4 తో 1 క్షణం ఆ శరీరానికి సంబంధించిన యాక్షణం అయితే చూసేస్తాడు, స్టేజ్ నేను చూసేస్తాడు. ఇది ప్రపంచం అంటే ఒక స్టేజ్, అందులో మనం యాక్టర్స్, మేము కూడా సినిమా యాక్టర్స్ అంటూ ఉంటాం. మన కళ్ళ కనిపిస్తున్న ప్రపంచం అంటే ఒక స్టేజ్, అందులో మనం యాక్టర్స్. అందులో ఎవరు డైరెక్టర్ ఎవరు తీసుకోడు, ఆ డైరెక్టర్ ఏం చేస్తాడు, మంచి యాక్ట్ చేస్తాం కదా, యాక్షన్ అయిపోయింటారో శరీరం పక్కకి చూసాడు. వరల్డ్ ది స్టేజ్ ఫ్యూచర్ సబ్ డిస్టింగ్ పోలీస్ అంటనే వల్ల మీరు వాసన ఎన్ని జన్మస్ అవుతారు, అంటే పునరు రాబోయే జన్మలు తీసుకొచ్చే కారణాలు అంటారు కదా, రాబోయే జన్మలు తీసుకొచ్చే కారణం అంటే కారణం వేరు, కార్యం వేరు కాదు, రెండు ఒకటే. కడుపు నొప్పి వేరు, కడుపు నొప్పిని తీసుకొచ్చే కారణం వేరు కాదు, కారణం పోతే కార్యం కూడబోతుంది. మీకు పునర్జన్మలు తీసుకొచ్చే వాసన పోతే పునర్జన్మ కూడా పోతుంది. అంటే పునర్జన్మ వాసన ఉంటే, అంటే వాసన పోయినప్పుడు పునర్జన్మ కూడా పోతుంది. రెండు రెండు మీకు వేరుగా కనిపిస్తే అదే మాయ. రెండు రెండు మానసిక అనుభూతి లేని వారు నిశ్చయమే దానిలో లయమవుతారు, దేని పట్ల ఆసక్తి పెట్టుకోవద్దు. కానీ మీ మనల మీద మీ పిల్లల మీద ప్రేమ ఉందంటే మనసులో ఉంచుకోవాలని ఎక్కువ గారం చేయకూడదు. ఎక్కువ గారం చేస్తే వాళ్ళు పాడైపోతారు. మీకు ఆశ్చర్యపడే పైకి చూపించకూడదు, మనసులో ఉండాలి. మీ మనలో మనకి ఏదో ప్రేమ ఉందనుకున్నారు, మనసులో ఉండాలి కానీ బయటకు పెద్ద చూపించక్కర్లేదు. ఆ మనసులో ప్రేమ లేని వాళ్ళు బయట చెప్పి చూపిస్తారు, అది విడికి లేకుండా చూసుకోవడం కోసం. నాన్నగారు మీరు అంటే మీరు చాలా ఇష్టం, కానీ మీరు ఆ ప్రాంతానికి వచ్చి మా ఇంటికి పిలవడలేదు, కానీ మీరు నిజంగా మా ఇంటికి వచ్చి మీకు కాఫీ ఇచ్చి చూసుకునే లేదు అన్నాడు. అని ఆయన రోజు నాకు జ్ఞాపకం వస్తున్నాడు, రోజు ఆయన మనసులో నమస్కారం చెప్తున్నారు. కాఫీకి భక్తికి సంబంధం ఏంటి, కాఫీకి ప్రేమకి సంబంధం ఏంటి, అత్యంత ప్రేమకి సంబంధించింది. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక మంచి పని చేయరు, కానీ మంచి పని చేసే వాళ్ళని ఏదో విమర్శిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు చాలా మంది విమర్శించేవాళ్ళు ఒక మంచి పని కూడా చేయరు, కానీ ఎవరిని కూడా విమర్శిస్తారు. అలా విమర్శించకపోతే వాళ్ళు తెలిసి వాళ్ళని గురించి అంటే తెలుస్తూ ఉంటుంది, మనం మంచి పని చేయలేదు ఏంటనేదని తెలుస్తుంది. అంటే మంచి వాళ్ళని విమర్శించడం ద్వారా కొంత ఆ వెలికిని చూసుకోవటం. వాళ్ళు ఎలాగో మంచి చేయలేరు, మంచి వాళ్ళని విమర్శించడం అంటే వాళ్ళకంటే నేనే గొప్పవాళ్ళని సమానం, ఆ రకంగా ఒక రకమైన విచార భావించగా గెలుపుని తీర్చుకోవడానికి ఈ పనులను చేస్తూ ఉంటాడు. లోకం ఎక్కడైనా జరుగుతుంది, విమర్శలే ప్రధానంగా పెట్టుకునేది ఒక మంచి పని చేయదు, ఒక చిన్న పని పెద్దగా వస్తుంది, చిన్న పని చేయదు. కొంతమందికి విమర్శ అలవాటు ఉండదు, చేస్తే మంచి పని చేస్తారు, వాళ్ళు టైట్గా ఉంటారు. వాళ్ళ మట్టికి చిన్న పని కూడా పెద్ద మనస్తో చేస్తారు, పెద్ద పనులు ఎలాగైనా పెద్ద మనస్తో చేస్తాం, చిన్న పని కూడా పెద్ద మనస్తోది చెప్పారు చేస్తే వాళ్ళు ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. అంటే మీరు దేని పట్ల ఆసక్తి పెట్టుకోండి, అలాగని ప్రేమ విడిచిపెట్టండి. ప్రేమ వేరు, ఆసక్తి వేరు. ఆసక్తి ఉంటే ప్రేమ కాదు, ప్రేమ వేరు, ఆసక్తి వేరు. ఆసక్తి బంధిస్తుంది కానీ ప్రేమ బంధించదు. మన బంధించేది ప్రతిదీ దోషం, మన బంధించే ఏ విషయమో అందులో ఎంతో కొంత దోషం ఉన్నట్టు. అది ప్రేమ బంధించదు, ఆసక్తి బంధిస్తుంది. అంటే నువ్వు పని చెయ్యి అర్జునా, నువ్వు పని చెయ్యి, ఆసక్తి లేకుండా చెయ్యి, స్వార్థం లేకుండా చెయ్యి. చాలా మంది ఏమనుకుంటారంటే ఆసక్తి లేకుండా చేస్తే మనకి ఫలితం రాదేమనుకుంటారు, ఎక్కువ వస్తుంది. అంటే రమణ మహర్షి గారికి సాధించిన అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాయి, మేము అడగని వాళ్ళకి అన్ని ఇచ్చేసి మోక్షం కూడా ఇస్తాడు. అంటే మీరు కర్మఫలం ఆశించొద్దన్నాడు, కానీ కర్మఫలం ఇవ్వమని భగవద్గీత ఎక్కడ చెప్పాలి? నేను ఆశించిన వస్తుంది, ఆశించకపోయిన వస్తుంది, ఆశించకపోతే వస్తున్న వస్తువు వస్తుంది మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. ఏం కలుగుతుంది? చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే ఆసక్తి చెప్పకూడదు. మీకు దుఃఖం ఎక్కడ వస్తుందని మీరు ఏమనుకుంటున్నారు? పని చేయటం వల్ల దుఃఖం వస్తుంది అంటున్నారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే భగవాను, మీరు పని చేయటం వల్ల దుఃఖం వస్తుంది అనుకుంటున్నారు. పని చేయటం వల్ల ఎవరికి దుఃఖం రాదు, ఆ పని యొక్క పరిచయం మీరు ఆసక్తి పెట్టుకోవడం వల్ల దుఃఖం వస్తుంది. అంటే మీరు పని వల్ల తయారవడన్నారు, పని వల్ల మీరు తయారవ్వరు, ఆసక్తి పెట్టుకోవడం మీరు బతికే షిఫ్ట్ చేస్తున్నారు, తొందరగా తయారైపోతారు. ఇవన్నీ ఎవరు అంటే మరణానంతర జీవితం గురించి కాదు, జీవించగానే మనం ఎలా సుఖంగా ఉండాలో, ఎలా శాంతిగా ఉండాలో చెప్పే మాట ఇవ్వాలి. జీవించుండగా దేవుడు అయితే సరిదో లేక చనిపోయింటే మనం అందరం తెలియాలి దాంట్లో. అయితే దేవుడు అన్నవాళ్ళు ఆ దేవుడు అన్నవాళ్ళు అంతే కదా మరి. ఆ దేవుడు తెలుసుకునే వరకు, ఆ దైవానికి వచ్చే వరకు ఏ రూపంలో దయించమంటాం మనం. బ్రహ్మ మహర్షి గారు నాకు సరే కృష్ణుడు గారు దెయ్యాలన్నాయని, దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు లేకుండా అనుకుంటున్నాడు. నువ్వు దేవుడు బాగానే దెయ్యం బాగా దాటినప్పుడు సద్భావిస్తుంది. దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు లేకుండా ఎలా ఉంటాడు, దేవుడు ఉన్నప్పుడు జీవుడు లేకుండా ఎలా ఉంటాడు, దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఉంటుంది లోకం ఉంటుంది, దేవుడు లేనప్పుడు దెయ్యాలు లేకుండా ఎలా ఉంటారు, దేవుడు ఉన్నప్పుడు జీవులు ఉంటారు, దేవుడు ఉన్నప్పుడు ప్రపంచం ఉంటుంది, ఇవన్నీ దాటినప్పుడు సద్భావం వస్తుంది. అంటే నేను శరీరం ఉండగానే జీవన ముక్తి, అంటే శరీరం ఉండగానే ముక్తి స్థితిని పొందాలి. అంటే ముక్తి స్థితి అంటే ఏంటమ్మా? జీవించుండగా ముక్తి స్థితి అంటే జీవించుండగా మోక్షం పొందడం ఏంటండి? పరిపూర్ణమైన సుఖం ఉండాలి, వేరుకు ఉండాలి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన శాంతి చెదరకూడదు. ఆ శాంతి మాకు ఎరుకులో ఉండాలి. నూటికి ఈ రూపాయలు ఎరుకులో ఉండాలి, నూటికి ఈ రూపాయలు సుఖంగా ఉండాలి, కాన్స్టాంట్ గా ఉండాలి. అది నూటికి ఈ రూపాయలు మీరు శాంతిలో ఉండాలి, అశాంతి అడ్రస్ మీరు తెలియకూడదు. నూటికి ఈ రూపాయలు శాంతిలో ఉండాలి, ఆ నూటికి ఈ రూపాయలు శాంతి తాలూకు ఎరుక మీకు ఉండాలి, అది మోక్షం. అప్పుడు దేవుడు కూడా మీకు తలంపు, లోకం ఒక తలంపు, మీ శరీరం ఒక తలంపు, చావు ఒక తలంపు, పుట్టుక తలంపు, దేవుడు కూడా ఒక తలంపు. అప్పుడు ఆ స్థితిలో దేవుడు కూడా ఒక తలంపు. దేవుడు ఉన్నాడని చెప్పినా నీకేమనిపించడు, దేవుడు లేడని చెప్పినా ఏమనిపించడు. దేవుడు ఉన్నాడే ఎవరైనా చెప్తాడనుకోండి మీకు ఏమనిపించింది? ఎవరికి వచ్చి దేవుడు ఏడంటాడనుకోండి ఏమి అనిపించదు. అది దానికి ఏమనిపించదు, దేనికి ఏమి అనిపించదు, అది సద్భావస్థితి. శరీర స్మశానానికి వెళ్ళకముందే నూటికి మీ రూపాయలు మీరు సుఖిగా ఉండాలి. ఆ సుఖం మీకు నూటికి మీ రూపాయలు తెలుస్తూ ఉండాలి. ఆ సుఖం తాలూకు ఎరుక మీకు ఉండాలి. అది ఏంటది? అదే మోక్షం. జీవించుండగా మోక్షం పొందటం అంటే అది. కానీ ఆ స్థితిని పొందలేదనుకో, ఆ స్థితిని మళ్ళీ ఇసుదా విరామాలు ఉన్నదేమో, ఆ స్థితిని నువ్వు పొందలేదనుకో, ఆ స్థితిని పొందిన వారు ఎక్కడైనా ఉన్నారని వెతికి వారు సాంగత్యం. అటు వారు సాంగత్యం ఎవరు? ఆ స్థితి నిజంగా ఎవడైతే తన సుఖి సుఖ స్వరూపంలో ఉన్నాడో, ఎరుక స్వరూపంలో ఉన్నాడో, ఎరుకకి ఆ సుఖాన్ని ఎరుక కలిగి ఉన్నాడో, వారు ఎక్కడున్నా వారిని వెతికి నువ్వు డబ్బు సంపాదించడం కోసం అందరికీ ఎలాగెలాగుతున్నావు, వారి కోసం వెతికి వారు సాంగత్యం చెప్తారు. వారితోటి నువ్వు శరీరం శారీరకంగా దగ్గర కూర్చక్కలేదు, మానసిక అనుబంధం అయినా సరిపోతుంది. కొంతమంది ఇంట్లో శరీరాలు దగ్గరగా ఉంటాయి, మనసులు దూరంగా ఉంటాయి. కొంతమంది బైబిల్లో ఏం చెప్పండి, నీ పొరుగు వారు ఎవరు అని అడిగాడు. నీ పొరుగు వారు ఎవరంటే నీ క్షేమం కోరేవాళ్ళు, నీ శాంతి కోరేవాళ్ళు, నీ బాగు కోరేవాడు రష్యాలో ఉన్న వాడు నీ పొరుగు వాడు. నీ ఇంటి పక్కనే కాపురం ఉండక్కర్లేదు. నీ క్షేమం కోరేవాడు సృష్టిలో ఎక్కడున్నా నీకు పొరుగు వాడు. వాడు చెడు తలంపులు రాకుండా చూసుకోవాలి. మానసిక దారిద్ర్యం ఉండకూడదు, మానసిక దారిద్ర్యం ఉండకూడదు. మనకు భౌతికంగా సంబంధం లేకపోతే మానసికంగా దారిద్ర్యం ఎందుకు? మానసిక దారిద్ర్యం వాడికి మోక్షం రాదు. అది శ్యాదనీయమైన పరమోత్కృష్టమైన స్థితి అక్కడ ఆత్మస్థితి. ఈ ప్రపంచంలో పొగడదగిన స్వాతంత్రం చేయగలిగిన స్థితి అంటే అది ఒకటేనట్టు అది ఇంకా అది ఒకటేనేటం అంటుంది. లేదు ఆత్మస్థితి ఒకటేనేటం అంటే మీరు పొగిడితే మీకు ఏదైనా స్వాతంత్రం చేయాలంటే పద్యాలు రాయవలసి పద్యాలు రాయాలంటే మీరు పొందవలసిన స్థితి నిజమైన స్థితి అది ఒకటే స్థితి అయ్యా ఉత్కృష్టమైన స్థితి, ఉదాత్తమైన స్థితి, ఉన్నతమైన స్థితి, దానితో సమానమైన స్థితి కానీ దానికంత ఉన్నతమైన స్థితి కానీ. అరవింద్ ఘోష్ గారు చెప్తారు, ఫర్ గాడ్ రిలైజ్డ్ సోల్స్, ఫర్ ట్రూత్ రిలైజ్డ్ సోల్స్ వీ కమ్. ఆ ప్రశాంతత ఆనందిస్తున్నట్టు రోజు ఇది లైట్ విరిగిపోతూ ఉంటారు వాళ్ళు, లోపల బయట కూడా విరిగిపోతూ ఉంటారు. వీ కమ్ ది లైఫ్ ది పవర్. వాళ్ళు శక్తివంతులుగా ఉంటారు వాళ్ళ మాట. వాళ్ళు ఏదైనా ఒక మాట్లాడుతుంది మీరు మీరు ఇంకా చూసినా ఆ చూపులు మీకు ఎంత బలీయంగా పనిచేస్తున్నారు. వీ కమ్
యూ థర్ యూ రైట్.
వాళ్ళే విరుగు వెళ్ళి వాళ్ళు మీరు వాళ్ళందరూ చూస్తుంటే మీకు మీ పట్ల విరుగు ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంటుంది. ది కామన్ ది లైట్ ది పవర్ ది వైట్నెస్. అంటే సముద్రం ఎంత విశాలంగా ఉంటారో సముద్రానికి గట్టులు ఉండవు. ఆ జ్ఞానం యొక్క వైపు వాళ్ళు కూడా హద్దులు లేకుండా ఉంటారు. జ్ఞానికి సరిగ్గా లేదు, జ్ఞానికి హద్దులు లేదు. మీరు అనుగ్రహించాలి, మీరు అనుగ్రహించకూడదు అని భేదమేమీ లేదు. వాడు చెరువులు కాదు, కాలువలు కాదు, సముద్రం కాదు. వాళ్ళు ఆనందం తొలగిసిన ఆనందం ఆనందంలో ఊగిసి వెళ్తూ ఉంటారు. అక్కడ ఆనంద సముద్రంలో, శాంతి సముద్రంలో, కాంతి సముద్రంలో ఉయ్యాలి ఊపితాంతుంది. మన చంటి పిల్లల్ని చంటి పిల్లల్ని ఉయ్యాలా తీటు అలా ఊగుతూ ఉంటారు ఈ శాంతి సముద్రంలో. ఇలా జ్ఞానం యొక్క వైభవం, ఆ తూచేలా విడుస్తుంది యొక్క వైభవం, ఆ ఈశ్వర కోటి, ఆ ఈశ్వర కోటిలో వాళ్ళ యొక్క వైభవం వర్గం కామండి లాయని ప్రభావాన్ని మూసి చేసేయడం అది స్వేచ్ఛత. అంటే ఈ గూట్లో పక్షిని పెడతాం అనుకోండి, మనందరం గూట్లో పక్షిలా ఉన్నాం అనుకోండి, ఆ గూట్లో పక్షిని విడుదల చేసేస్తాం అనుకోండి, అంత ఆకాశంలో ఎదురు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అజ్ఞానంలో బయటపడ్డాము, ఆ పక్షికి స్వేచ్ఛ వచ్చినప్పుడు గూట్లో ఉన్న పక్షిని విడుదల చేసినప్పుడు ఆ పక్షికి ఎంత స్వేచ్ఛ వస్తుందో, ఈ దేహాభిమానుల నుంచి దేశ బుద్ధిలోంచి విడుదల పొందినప్పుడు అనంత ఆకాశంలో మనం అయిష్టమైనప్పుడు ఈ ఫ్రీడమ్ వాడికి స్వేచ్ఛ స్వాతంత్రం అంటే వాడికి మీకేం స్వాతంత్రం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మీ ఇంటికి వెళ్తారు, మీరు మీ భర్త ఏం ఇంత నీటిగా వచ్చావు అది ఏదో చిరాకు పడతాడనుకోండి, మీ ఆనందం అంతా పోతుంది, మీ శాంతి అంతా పోతుంది. ఇది కదా అతి అతి ఇచ్చింది కదా ఆనందం. ఆ ఆనందం దానికి హద్దులు లేవు. ఇప్పుడు మనకి ఆ స్వేచ్ఛ కూర్చుంటే అనుకుంటారు, కూర్చుంటే అనుకుంటారు, మాట్లాడితే అనుకుంటారు, మాట్లాడకపోతే అనుకుంటారు, అన్ని అనుమానాలు అన్ని శంకలే. మనకి స్వేచ్ఛ లేదు, మనకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ఈ ఫ్రీడమ్ ఆ ముక్తి పొందిన జీవుడు మాత్రమే వాడికే ఆ ఫ్రీడమ్ ఏంటి, స్వేచ్ఛ అంటే ఇది కదా, స్వాతంత్రం అంటే ఇది కదా అని తెలుస్తాం. విశాలంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, విశాలమై విశాలంగా ఉంటాడు. ఎక్కడ మీకు మధ్యలో గోడలు ఉండదు, డివైడ్ చేసే గోడలే డివైడర్స్ ఉండనే ఉండవు. తప్పిపోయా ఆ స్థితి, వాడి నిజమైన స్థితి, వాడెవడు నిజమైన స్థితి. వాడికి దేహం ఉన్నా ఉంటే, దేహం లేకపోయినా ఉంటే, లోకం కనిపించినా ఉంటే కనిపించకపోయినా ఉంటే, దేవుడు ఉన్నాడని చెప్పిన చెప్పాను, లేదు దేవుడు లేడని చెప్పాను. ఈ మాటల యొక్క ప్రభావం వాడి మెదడు మీద ఏదే పడదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుని ఏ కారణం వల్లనే మీకు గర్వం వస్తానుకోండి, గర్వభంగం కూడా గర్వం వెనకాల వచ్చేస్తుంది. మీకు ఏ కారణం వల్లనే గర్వం వస్తానుకోండి, గర్వభంగం కూడా మనిషి కూడా నేడు ఎలా వస్తుందో గర్వభంగం కూడా అలా వచ్చేస్తుంది. ఒకసారి మన పూర్వజన్మలో శక్తులు అందరినీ మన ఇంట్లోకి తీసుకొస్తాడు దేవుడు, మన పొగడు అమర్చుతాను. వాళ్ళు కుటుంబ సభ్యులే శత్రువులు అని మనకు అనిపిస్తాను. ఏంటి ఒకే కుటుంబంలో ఉన్నారు రోజు పేచులుంటే మనం అనుకుంటాం, వాళ్ళు పూర్వజన్మలో శత్రువులు. ఆ శత్రువులను తీసుకు కుటుంబంలో పుట్టాడు. ఇంక తీరా పెట్టే కోర్టు, వాళ్ళు కోర్టులో ఉంటారు, దుమ్ముచే కోర్టు, ఆవులంటే వస్తే కోర్టు. అంటే నువ్వు శ్రాజమీదమైన పర్వత ఉత్కృష్టమైన స్థితి, ఉదాత్తమైన స్థితి, అంతకంటే మించిన స్థితి కానీ, అంతకంటే వైభవాన్ని తీసుకొచ్చే స్థితి కానీ, అంతకంటే నేను సుఖపెట్టే స్థితి కానీ, ఆత్మస్థితి తప్పించిన పోతేమీ లేదు. నువ్వు విచారణ చేసే పొందవలసిన ఈ జన్మలోన పుణ్యం వాయిదాలు వేసుకోవద్దు. నువ్వు వాయిదాలు వేసుకోవద్దు, కోర్టు వాయిదాలు వేసినట్టు నువ్వు పొందవలసిన ఈ జన్మలోన పుణ్యం అది సాధువుని సహవాసం వల్ల, సాధువుని సాంగత్యం వల్ల, సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల, సత్పురుషులను ఆశ్రయించడం వల్ల, వారి దయకి పాత్రలు అవ్వటం వల్ల, అది ఎప్పుడో తడుక్కుని హృదయంలోనే వస్తువు స్ఫురిస్తుంది. నువ్వంతా నీ తెలివితేటలంట, నువ్వంతా నీ తెలివితేటలంట. భగవాన్ అంటున్నారు ఆ సాక్షాత్కారం పొందిన వారి సమక్షంలో, వారి సాధు సమక్షంలో, సత్పురుషుల యొక్క సమక్షంలో, ఆ సహృదయమైన వాళ్ళ సమక్షంలో, ఉత్తమోత్తముల సమక్షంలో మీకు తెలియకుండానే ఆ హృదయంలో ఏదో ఒక మధుర గడియలో, మధుర క్షణంలో అసలు స్ఫురిస్తుంది. నువ్వు పెళ్లికి అడవడతోడని ముహూర్తం పెట్టినాడు ఇంజనీసర్ పెళ్ళి పెళ్లి అడవడే, కానీ ఈ పెళ్లి ముహూర్తం కలిగినంత ఒక క్షణం. అలాగే నువ్వు ఆ క్షణం మధుర హృదయంలో వస్తువు స్ఫురించే సమయం వస్తుందో క్షణంలో జరిగిపోతుంది. భగవంతుడు లేవుడు పండి పందిరి వేసినట్టు మానేశారు. పూర్వం పందిరికి పెద్ద అడవాడు, ఊళ్ళో అందరినీ జనం తెలవడం పందిరి అడవాడు. చాలా కొన్ని కొన్ని దేశాల్లో పూర్వం పెళ్లిళ్ళకి 10 మంది కంటే అన్నం పెట్టేవాడు. ఇది చాలా ముఖ్యం, 10 మంది పిలుస్తారు, అమ్మ అయిపోతుంది, రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు అయిపోతాయి, తర్వాత ఎన్ని రోజులు భోజనం అంటారు, ఆ భోజనం కూడా 10 మంది 15 కంటే పెట్టారు, అయిపోతుంది పెళ్లి అయిపోతుంది. ఈ పెళ్ళిళ్ళకి అనవసరంగా నోట్లు రాసి డబ్బు తేవటం, పెళ్ళి అయిపోయిన తర్వాత అందరినీ కన్ఫ్యూజ్ ఉన్న పెట్టడం, ఇంట్లో ఉన్న పెట్టడం, என்ன இங்க இருந்தா சுற்றும கௌரவாளி என்ன எவ்வளவு கேட்கறது மனம் செய்யக்கூடாது. ఎవరో కూటుంబాలు కట్టి తెలుగు చేశారు కూడా అది మన కనవసం. మన సంవత్సరాలను తగినట్టు మనం చేసుకోవాలి కానీ అనుకరణ చేస్తున్నాడు తప్పనిసరిగా మనం బలహీనతను కొడుతుంది. అంచేది అనుకరణ వద్దు. మన సంవత్సరాలను తగ్గట్టు మనం వ్యవహరించాలి కానీ గొప్పలు తెలకూడదు. మన పద్ధతిలో మనం ఉండాలి. అది మన ఆత్మవిశ్వాసం పెంచుతుంది. అది దానికోసం ఎదురు చూసినట్టు మనం ఉండకూడదు. ఏం ఎక్స్పెక్టేషన్ పనికిరాదు. ఎక్స్పెక్టేషన్ వల్ల డేట్ అయిందంటే వస్తుంది. అనుకోకుండా జరిగిన పనులు ముద్దుగా ఉంటాయి. కాదు మన మనసులో వాటి వల్ల వికారాలు కావు. అంచేత తలుపుని హృదయంలోకి వేయిస్తున్నాయా అది మూర్తి ఇప్పుడు రవీంద్ర ట్యాగూర్కి ఎప్పుడు ఆయన స్నానం చేస్తానే హృదయంలోకి వస్తూ నాకు ఒకసారి స్మరించిందని రమణ మహర్షి గారికి దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మృత్యుభయం ఆ మరణానుభవం ఎడవచ్చిందో ట్యాగూర్ చోటు చెప్పండి నేను స్నానం చేస్తానంటే హృదయంలోని వస్తూ తలుపు నాకు స్మరించింది ఒకసారి. అంటే వారి సమక్షంలో ఎవరి సమక్షంలో నిజంలో నిలకడగా ఉన్నవారి సమక్షంలో హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజంలో నిలకడగా ఉన్నవారి సమక్షంలో నీకేమవుతుందంటే వారి హృదయంలో ఉంది మీ హృదయంలో ఉంది ఒక్కసారి మీ బుద్ధికి అది స్ఫురిస్తుంది. వారి హృదయంలో ఉన్నదే మీ హృదయంలో కూడా ఉంది అది మీ బుద్ధికి అయ్యో ఏదో మధుర క్షణంలో అది స్ఫురిస్తుంది. అది భగవాన్ చెప్తున్నారండి వారి దైవాల్లో అది స్ఫురించాలి. వారి దయ వల్ల అది స్ఫురించాలి. ఎన్ని ఉపన్యాసాలు మీరు విన్నా ఎన్ని రచనలు మీరు చేసినా ఎన్ని శాస్త్రాలు మీరు అధ్యయనం పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఎన్ని శాస్త్రాలు అభ్యసించినా లేకపోతే లోకంలో ఎన్ని గొప్ప గొప్ప ఇంత మంచి పనులు ఎవరో చేయలేదని లోకంలో వేసి ఎన్ని ఘనకార్యాలు మీరు సాధించినా నేను చేసినా లభించకపోయా ఆ సత్పురుషుల అనుగ్రహం వల్ల ఈశ్వరుడు అనుగ్రహం వల్ల మీ దగ్గర లభిస్తుంది. ఇల్లు కట్టించి గోపురాలు కట్టించి కాలేజీలు కట్టించి హై స్కూళ్ళు కట్టించి ఎన్ని చేసినా అవి ఎన్ని చేసినా లేకపోతే మీరు ఉపన్యాసాలు చెప్పినా రచనలు చేసినా ఎన్నో ఘనకార్యాలు ఈ సుబ్బమ్మ గారు చేసినంత ఘనకార్యాలు కైతరువులు ఎవరో చేయలేని అన్ని ఘనకార్యాలు మీరు చేసినా అది లభించదు. ఆ సత్పురుషుడు ఆ ఈశ్వరుడు ఆ మహాజ్ఞాన యొక్క అనుగ్రహం వల్ల అది లభిస్తుంది. బయట మీరు చేసే పనుల వల్ల అది లభించదు. బయట మీరు చేసే పనుల వల్ల అది లభించదు. అది ఎలా లభిస్తుంది? లోపల ఉన్నవాడు అనుగ్రహంలో లోపల ఉన్నవాడు తెలియబడతాడు. లోపల ఒకడున్నాడు మీ కంట్రోల్ ఒకడున్నా వారి అనుగ్రహం వల్ల వారు ఎప్పుడో ఒక క్షణంలో ఎరుగుపడతారు. అప్పటికప్పుడు అది ఎప్పుడో మా మొదల క్షణంలో వారు తెలియబడతారు. అందుకే నువ్వు బయట వారి దగ్గర మీకు లేదంటే బయట ఆ ఘనకార్యాలు చేశాను ఈ ఘనకార్యాలు చేశాను ఎన్ని చేసినా వారు తెలియబడరు. వారి దైవాలు మాత్రమే వారు తెలియబడతారు. మీ పూర్వజన్మ సుకృతి వల్ల సహోదరుల వల్ల సాధు పురుషుల సాంగత్యం మీకు దొరికిందనుకో మీకు నియమాలేలా ఎలా మీకు నియమాలేలా ఆ సత్పురుషులతో సాగవాసం దొరికిందనుకో మీకు నియమాలేలా వ్రతాలేలా వ్రతాలతో నియమాలతో మీకు పని ఉండవయ్యా. గాలి చల్లటి గాలి వస్తాంటే చీడించడంతో విషయంతో మీకు పని ఉండవయ్యా. ఆ సత్పురుషుల సాగవాసం మీకు దొరికితే నియమాలతో పని లేదు. వ్రతం అంటే ఏం కాదు ఒక పని నిష్ఠగా చేయటం వ్రతం. వ్రతం అంటే సత్యనారాయణ వ్రతమే కాదు ఏదైనా ఒక పనిని మీరు నిష్ఠగా చేస్తున్నారనుకోండి అది వ్రతం. మీరు నియమాలు ఎందుకు పెట్టుకుంటామంటే మన మనసులో ఉన్న చాపల్యం కలగటం కోసం ఇంద్రియ నిగ్రహం కలగటం కోసం నియమాలు పెట్టుకుంటాం. అంటే సత్పురుషులు జరగవలసిన వల్ల మనస్సు నియమాలు మనస్సు ఇంద్రియాలు వాటంతటవే నిగ్రహంలోకి వచ్చేస్తాయి. ఇంకా నియమాలతోటి వ్రతాలతోటి పని లేదు అయ్యా. దీనివల్ల ఆ సత్పురుషుల సహవాసం దొరికిన వాళ్ళకి మనకు కాదు వాళ్ళ సహవాసం దొరికిన వాళ్ళకి భగవాన్ అంటున్నారు దీని చంద్రుడు వల్ల పాపం పోతున్నట్టు కల్పవృక్షం వల్ల దరిద్రం పోతున్నట్టు. ఈ మధ్య నేను తిరుపతిలో వ్యాసాశ్రమం మలాశ్రమంలో తపస్సు చేసిన ప్లేస్కి వెళ్ళి చూశాను. ఆ ప్లేస్లో నన్ను అక్కడ ప్రాయత్తిగా నేను 10 నిమిషాలు కూర్చుని అపూర్వంగా ఉంది ఆ ప్లేస్. కొండకి తిరుపతి గుడికి ఒక 6 పర్లాండ్రా ఎంత ఉంటుంది. చాలా మంచి ప్లేస్ అంటే మనం జానస్థితి వచ్చేస్తున్నాం అక్కడ కూర్చున్నంత ప్రశాంతం ఉంది. చెట్లు కొండలు అంత ప్రశాంతంగా ఉంది. దాని గోడార్భం లేదా అంటారు ఇదొక మీద మలాలసిన వాళ్ళు తపస్సు చేసిన ప్లేస్ అంటే చెప్తారు. అక్కడ ఏం రాసిందంటే మనిషి చెప్తున్నాను ఇక్కడ ఏమన్నారు భగవాన్ ఏమన్నారంటే కల్పవృక్షంలో దరిద్రం పోతున్నాయి. అక్కడ గోడ మీద ఒక మలయాళస్వామి వారు తపస్సు చేసిన చోట కల్పవృక్షంలో దరిద్రం పోవటం కాదు కల్పవృక్షంలో నీ కామక్రోధాలు పోవాలి. కల్పవృక్షంలో నీ ఇంట్లో దరిద్రం పోవటం కాదు కల్పవృక్షం అది నిజంగా కల్పవృక్షం అయితే నీ కామక్రోధాలు పోవాలి. అది అయ్యే కల్పవృక్షం అప్పటం ఏ ముఖంలోంచి సరస్సు వచ్చినా మనం రెడీగా ఉండాలి యాక్సెప్ట్ చేయాలి. కల్పవృక్షం అంటే నీ ఇంట్లో దరిద్రం పోగొట్టేది కల్పవృక్షం కాదు నీలో ఉన్న కామక్రోధాలను పోగొట్టేది కల్పవృక్షం. వండర్ఫుల్. కల్పవృక్షాలు దరిద్రం పోవటం కదా, నీ కామక్రోధాలు పోవాలి, అది కల్పవృక్షం. నీ కామక్రోధాలు ఉంటాయనుకో, నీకు ఇంట్లో నీ కామక్రోధాలు ఉంటాయనుకో, నీ ఇంట్లో దరిద్రం పోగలుగుతున్నానుకో కల్పవృక్షం, దానివల్ల ఏంటి సాధించింది? నీ పొట్టంత నిజమో దరిద్రం పోవటం కూడా అనుకోలేదు. గంగా నదిలో స్నానం చేస్తే పాపం పోతుంది, చంద్రుడి వల్ల తాపం పోతుంది, కల్పవృక్షంలో దారిద్ర్యం పోతుంది, ఇవన్నీ కూడా సత్పురుషుల సహవాసంలో వచ్చేస్తాయి. సత్పురుషుల సహవాసం వల్ల పాపం పోతుంది, దారిద్ర్యం పోతుంది, తర్వాత మరి పాపం పోతుంది, పాపం పోతుంది, పాపం పోతుంది, దారిద్ర్యం పోతుంది, బలచరితలు పోతాయి, ఇవన్నీ పోతాయి. ఇవన్నీ ఒక్కో దాకా గంగకు ఒక గుణం ఉంది, కల్పవృక్షానికి ఒక గుణం ఉంది, వెన్నెలకు ఒక గుణం ఉంది, కానీ సత్పురుషుల సహవాసం వల్ల అవి పోగొట్టి అన్నీ ఒక సత్పురుషులే పోగొట్టేస్తాడని హోలీ కంపెనీ. దాన్ని ఏమంటారు? హోలీ కంపెనీ. అది మన పూర్వజన్మ సుకృతం అంటే హోలీ కంపెనీ జరగడం తేలిక కాదు. మన పూర్వజన్మలో మంచి కర్మ ఏదైనా చేసి ఉంటే హోలీ కంపెనీ జరుగుతుంది, లేకపోతే దొరకదు. ఇది ఆచార్య వాడు వివేక చూడమని చెప్తారు. అనేక జన్మల పూర్వజన్మల పుణ్యబలం మీకు ఉంటే కదా, లేదు మీకు ఆ పూర్వజన్మ పుణ్యబలం ఉంటే కదా మీకు సత్పురుషుల సహవాసం. సత్పురుషుల సహవాసం చేసి మానవ జన్మ రావటం, మానవ జన్మ వచ్చిన వాళ్ళందరూ సత్పురుషుల సహవాసం చేయడం. రామకృష్ణపరమహంస అన్నాడు, పేడలో ఉన్న పురుగులను తీసుకొచ్చి బంగారం భూమిలో దొరికి మటుకు ఉంటాయా అని పిచ్చకారా అన్నాడు. రామకృష్ణపరమహంస అన్నాడు, పేడలో ఉన్న పురుగులను తీసుకొచ్చి బంగారం భూమిలో దొరికి ఉంటాయనుకుంటున్నావు పురుగులు, నాకు బంగారం వద్ద పేడే కావాలంటాయి. కొంతమంది మనుషులు కూడా అంటే సత్పురుషుల సహవాసం చేయటం వల్ల వాళ్ళకి ఎలర్జీ వస్తుంది. సత్పురుషుల సమక్షంలో కూర్చోలేరు, వస్తా కూర్చోలేరు వాళ్ళు. అంటే దానికి కూడా ఎంతో పూర్వజన్మల పుణ్యం ఉండాలి. మానవ జన్మ రావటం, సత్పురుషులతో సహవాసం చేయాలనే కాంక్ష రావటం, సత్పురుషుడితో సహవాసం చేశాక మోక్షకాంక్ష రావటం, ఇవన్నీ నీ పూర్వపుణ్యం వల్ల వస్తాయి. అయ్యా పూర్వజన్మలో ఎప్పుడైనా సత్కర్మ చేసి ఉంటే వస్తాయి, నీ కూడా రావటం అంత తేలిక కాదని ఆచార్యుల వారు వివేక చూడమండలో చెప్తారు. శంకరాచార్యుల వారు ఎప్పుడు ఒక జనాలు చూసి మన వివేకం పోగొట్టుకోకూడదు. అంటే సత్పురుషు అవును వచ్చి అక్కడ చెప్తున్నా కదండి, నీటితోటి నేను నీ పవిత్ర తీర్థాలు కానీ, గంగా నది, గోదావరి, కృష్ణ, కావేరి నదులు చాలా ఉన్నాయి కదా, ఈ తీర్థాలు కానీ మట్టి రాళ్ళతో చేసిన దేవుళ్ళు కానీ, మట్టితో చేసిన రాళ్ళు, మట్టితో చేసిన దేవుళ్ళు, రాళ్ళతో చేసిన దేవుళ్ళు కానీ, ఇవన్నీ మహాత్ములతోటి సమానం కావు. నువ్వు గుండెకెళ్ళి రాయికి అభిషేకం చేయొచ్చు, కానీ సత్పురుషులతో సహవాసం ఉంది అది కూడా జరగూడదు. అంటే అభిషేకం చేయొద్దని కాదు, ఇక్కడ సత్పురుషుల సహవాసం ముందు అభిషేకం కూడా తక్కువే, అభిషేకం కూడా తక్కువే, నదిలో స్నానం చేయడం కూడా తక్కువ, ఒక తీర్థంలో స్నానం చేయడం కూడా ఆ తీర్థాలు విగ్రహాలు చేయగా చేయగా ఒక 100 జన్మలకు మీరే కొంత పవిత్రత రావచ్చు. సత్పురుషుల సహవాసం అలా ఈ 100 జన్మల్లో తీసుకొచ్చే పవిత్రత సత్పురుషుల సహవాసం 1 జన్మలోనే మీకు వస్తుంది. అట్లవల్ల ప్రయోజనం లేదని అంతం లేదు. అట్లవల్ల ప్రయోజనం అవి 100 జన్మల్లో తీసుకొచ్చే ఈ పని సత్పురుషులు 1 జన్మలోనే మీకు చేసి పెడతారు. అలాగే భగవాన్ ఏం చెప్తున్నారంటే తీర్థాల వల్ల, ఈ వ్రతాల వల్ల, నదుల్లో స్నానాలు చేయటం వల్ల, విగ్రహాలను ఆరాధించడం వల్ల, విగ్రహాలకు అభిషేకం చేయటం వల్ల ప్రయోజనం లేదని నేను చెప్పటం లేదు. అవి 100 జన్మల్లో మీరే తీసుకొచ్చే మార్పుని సత్పురుషు 1 జన్మలోనే తీసుకొస్తాడు. అవి మనసుని పరిశుద్ధపరచడానికి ఎంతో కాలం తీసుకుంటాయి, ఎన్నో జన్మలు తీసుకుంటాయి, కానీ సత్పురుషు ఎన్ని 1 జన్మలోనే మీకు పూర్చిపోయగలడు అని చెప్పారు. అటువంటి పారిశుద్ధ్యం మీరు వ్రతాలు చేసి నోములు చేసి ఎటువంటి పారిశుద్ధ్యాన్ని మీరు కోరుకుంటున్నారు, సత్పురుషుడి సాన్నిధ్యంలో 1 జన్మలోనే మీరు పొందుతారు. అయితే బోధించడం అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, అనుభవాన్ని ఎవరికైనా తీసు. రచనలు ప్రసంగాలు కాదు, బోధించడం అంటే అనుభవాన్ని తీసివ్వటమే. నేను ఎటువంటి శాంతిలో ఉన్నానో ఆ శాంతిని మీకు ఇవ్వగలగాలి, అదే వల్ల బోధ అంటే టీచింగ్ అంటే అది. ఇంకా కాళీగిరి నేర్చుకో చెప్పి టీచింగ్ అది కాదు. నేను ఎటువంటి శాంతిలో ఉన్నానో ఆ శాంతిని మీకు తీసివ్వగలగాలి, అది బోధ అంటే టీచింగ్ అంటే అది. ఇవ్వటమే, మాటలు చెప్పడం కాదు, అది టీచింగ్. నువ్వు 4 పుస్తకాలు చదివావనుకో, దానివల్ల నీకేం ప్రయోజనం కలగలేదనుకో, అనుకో 4 వ్రతాలు చేసావనుకో నీకు ఏం ప్రయోజనం కలగలేదనుకో, ఓ సత్పురుషుడు సమీపులో ఆ ప్రయోజనం అంతా కలిగిందనుకో, ఇంక అక్కడ ఫలం ముఖ్యమా లేకపోతే గందరగోళం అల్లరం ముఖ్యమా? ఇక్కడ భగవాన్ అడుగుతున్నారు. మీరు గందరగోళం ముఖ్యమా, అల్లరం ముఖ్యమా, లేకపోతే మీకు ఆ ఫలం ముఖ్యమా, ఏది ఆ జ్ఞానం అనే పండు దొరకటం ముఖ్యమా? ఆ జ్ఞానం అనే పండు సంపాదించడం మీరు చేసే అల్లరం ముఖ్యమా? ఏదో పండు ఒక జ్ఞాని సమక్షంలో సైలెంట్ గా నీ పక్క వారు కూడా తెలియకుండా నీ పక్కన కూర్చున్న వారు కూడా తెలియకుండా ఆ జ్ఞానమైన పనులు నీ చేతులు అంటానికి అది ముఖ్యమా అల్లర ముఖ్యం? నీకు కావాల్సిన పని అల్లర ఏం కాదు పని. నీకు పని చేసి పెట్టమంటావా పౌరులు చెప్పి నేను వదిలేయమంటావా? నువ్వు పని చేస్తాను పని చేస్తానని చెప్పి నేను కొన్నిసార్లు చెప్పించుకోమంటావు పని చేసి నీతో గొప్ప మాటలు ఏం చెప్పకుండా మీ పని పూర్తి చేసేయమంటావా? ఏది కావాలో చెప్పు. నీ ప్రాంతం కావాలంటే అది ప్రాంతం లేకుండా పక్క నీ పక్క వాళ్ళకి కూడా తెలియకుండా నీ పని పూర్తి అవ్వాలంటే ఇది నేను అనుగ్రహించేటప్పుడు జ్ఞాని నీ పక్క వాడు కూడా చదివినప్పుడు అది జ్ఞానం యొక్క వైభవం. అంటే వాక్కు కంటే మౌనం ప్రధానమైనది. అహంకారం నుంచి వాక్కు వస్తుంది, అహంకారం అనుగుణ చోట నుంచి మౌనం వస్తుంది. చిన్న పొరపాటు లేకుండా జీవకోటలో చిన్న పొరపాటు లేకుండా సృష్టిలో ఒకరున్నాడు క్రిసరంత అహంకారం లేకుండా ఎవడైనా ఉన్నాడా? ఆ చిన్న పొరపాటు లేకుండా క్రిసరంత అహంకారం లేకున్నాడు ఒక్కడే వాడే దేవుడు, వాడే మరవాడు. భూమి యొక్క అంచుపాట ఉంది అని నువ్వు డబ్బు సంపాదించడానికి అమెరికా వెళ్ళగలుగుతున్నావు. అలాగే నీ రామేశ్వరంలో సత్పురుషులు జరగకపోతే కాశీలో జరగకపోతే అమెరికా కూడా వెళ్ళి నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళినప్పుడు సత్పురుషులు సత్పురుషులు ఆ సత్పురుషులు ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సత్వగుణం నేను ఎక్కడ ఎక్కడ దారి చూపిస్తుంది? ఎవరైనా సత్వస్తుకు దారి చూపిస్తుంది. ఏది సత్వగుణం? సత్వస్తుకు దారి చూపించి వారు ఉండరు, వారు కూడా తప్పుకుంటారు. లేదా సత్వగుణం గారు కూడా ఉండరు, వారు కూడా పక్క తప్పుకుంటారు. అంటే దారి ఆ ఇల్లు పోయినండి ఆ టీటీడీ కళ్యాణం అంటే ఇదే మనం కూడా రాదు రాబడదు అదే నా గుమ్మాల నుంచి వెళ్ళండి అని చెప్పేసి వారు పక్క వెళ్ళిపోతారు. వారు కూడా రారు. అప్పుడు మనకు గుణాతీత స్థితి వస్తుంది. ఏ స్థితి వస్తుంది? గుణాతీత స్థితి వస్తుంది. అంటే బుద్ధిలో మన బుద్ధిలో మనకు రజోగుణం తమోగుణం కనుక పోకపోతే మనకి ఎన్నో దోషాలు ఈ జన్మలో ఈ జన్మలో రాబోయే జన్మలో కూడా ఎన్నో దోషాలు అలా వస్తూనే ఉంటాయి. అంటే సర్వయుధంలో ప్రయత్నం చేసి వీటిని వదిలించుకో, వీటిని రజోగుణాన్ని తమోగుణాన్ని వదిలించుకో. జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఎమ్మెల్యేగా చెప్పారు వాళ్ళ తాతగారు రామాలయం కట్టించారంటే ఇప్పుడు మీరు కూర్చు చేస్తున్నట్టు నా దేవాలయం. నేను అడిగాను ఎంత అయిందని అడిగాను. మీ తాతగారు కట్టినప్పుడు ఎంత అయిందంటే ఆయన జీవితంలో ఇంత డబ్బు అయిందని రామాలయానికి ఇంత డబ్బు అయిందని నా జీవితంలో ఎవరు కూడా చెప్పలేదు మాకు కూడా తెలియదని చెప్పారు. నేను కారణం చెప్పారు రామాలు జీవులు కట్టి మనం ఎంత అయిందో ఎంత అని చెప్తే చివరికి మీద రజగుణం అని చెప్పారు. మనం ఎవరు కట్టాం? ఇల్లు రాముడు కట్టాం. ఇంత ఇల్లు అంత అయింది రాముడికి లెక్క అంటే దేవుడు ఖర్చు పెట్టింది లెక్క. వాళ్ళు అలా చెప్పుకుంటే రజగుణం పెరుగుతున్నా వాళ్ళ తాతగారు చెప్పారు. తర్వాత వాళ్ళ తాతగారు ఎంత రామ భక్తులు కూడా ఒక మాట చెప్పారని రామ అంటే తాడట్నాడు ఒళ్ళు పరవశం వచ్చేసి వారికి. ఆయన ఒకసారి గోరపూడి సొంత కడుతున్నారు నూనె వ్యాపారం చేసేవారు. గోరపూడి సొంత కడతంటే నేను చక్రం నేను బండి చక్రం వర్షాకాలం ఉందండి ఏదో గోతులు పడుతుంది అసలు గోతులు దిగిపోయింది అది వర్షాకాలంలో వెనకాల ఇంకో గురబండి వస్తుంది అది ఆ గురు వాళ్ళు అన్నట్టు. ఇంకో గురబండి వస్తుంటే ఆ గురబండి వాడు ఈయన తప్పించుకెళ్ళిపోతూ ఇది గోతురూపణి చక్రాన్ని తప్పించుకెళ్ళిపోతూ ఆయన పేరు సుబ్బిరెడ్డి గారు అట్టింది. సుబ్బిరెడ్డి గారు గురబండి చక్రం పడిపోయింది అంటే తప్పుడు రాముడు చక్రం కింద పడిపోయింది అడిగిన వాడు. అంటే సుబ్బిరెడ్డి గారు ఎవరు భక్తులండి? రాముడు భక్తులు. ఇప్పుడు సుబ్బిరెడ్డి గారు చక్రం కింద పడిపోయింది అనాలి నా గురబండి వాడు రాముడు చక్రం రాముడు బండి చక్రం కింద పడిపోయిందో గోకులు దిగిపోయింది అన్నాడు. ఏకాలం వచ్చి గొడవ తప్పించి వెళ్ళిపోయాడు అని వ్యాఖ్యానిస్తాం. సుబ్బిరెడ్డి గారి చక్రం అంటే పర్వాలేదండి. రాముడు బండి చక్రం గోతులో పడిపోయిందని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ గాయం ఎవరికి తగిలిందండి? రాముడికి తగ్గింది. సుబ్బిరెడ్డి అంటే గొడవ లేకపోయింది. రాముడికి రెండు పర్యాముల దూరంలో బండి చక్రం ఇరిసిరిగిపోయింది అట్లు వాడట్లేదు. సుబ్బి మా తాతగారు అటువంటి భక్తులు రెండు పర్యాముల దూరంలో ఇరిసిరిగిపోయినట్లు బండిలో ఉన్న వాళ్ళే కింద పడిపోయారు. అది సుబ్బిరెడ్డి గారు అంటున్నారు నా బండి అల్లె పడిపోతాను. ఇప్పుడు సుబ్బిరెడ్డి గారు చక్రం పడిపోయిన వచ్చాము రాముడి పేరు ప్రస్తావించాడు. వీడు రాముడికి అగౌరవం తీసుకొచ్చాడు బాధపడుతున్నారండి. రెండు పర్వాల దూరంలో మీసి దిగిపోవడం బండిలో ఉన్న వాళ్ళ కింద పడిపోవడం జరుగుతుంది. అటువంటి వాడు సుబ్బిరెడ్డి రాము మీరు ఎవరినైనా ఏదైనా ఆక్షేపించారనుకోండి మీ ఆక్షేపణ మళ్ళీ మీ ఇంటికి వస్తుంది. అది జ్ఞాపకం తెచ్చుకోండి. రాముడు ఉన్నచోట కోరుకున్నట్టు కోరుకున్నచోట రాముడు ఉన్నాడు. వరుడు రాముడు వేరే రామ దేశ